गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् श्रीगुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः
ఇదేంటిది అయిపోయింది చెప్పేనండి
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః ఈరోజు మన లీల గారు మాట్లాడతారండి లీల గారిది స్వగ్రామం జిన్నూరు అదే అంటే నాన్నగారి దగ్గర అంటే ఇల్లు కూడా రమణ కేంద్రానికి దగ్గరలో ఉంటుంది సో అంటే చుట్టరికం కూడా వాళ్ళకి నాన్నగారితో చుట్టరికంతో మొదలు ఆంటీ యాక్చువల్గా నాన్నగారు ఇంటికి లేకపోతే నాన్నగారు ఆవిడికి ఆవిడ జీవితంలోకి రావడం చుట్టరికంగా వచ్చారు తర్వాత తర్వాత ఆయన వైభవం ఆయన భగవంతుడని తెలిసి ఆయన దగ్గర ఆయన సమీపంలో ఉండడం ఆవిడ లైఫ్ అంతా కూడా నిజం చెప్పాలి అంటే లైక్ వ్యత్యాసం లేకుండా భౌతికము ఆధ్యాత్మికం వ్యత్యాసం లేకుండా టోటల్గా స్పిరిచువల్ లైఫ్ మనల్ ఇలాంటిది చాలా సందర్భాల్లో చాలా అంటే పర్సనల్గా గైడెన్స్ పబ్లిక్ మీటింగ్స్ ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ముందుకు రాలేదు ఎప్పుడు మన జిన్నూరు పాలకొల్లు భక్తులందరూ కూడా ఎప్పుడు వెనకాలే ఉండి కేవలం సబ్జెక్ట్ పట్టుకుని వెళ్ళిపోయి నాన్నగారి దగ్గరికి పిలిస్తే తప్ప క్లోజ్గా వచ్చి మాట్లాడేవారు కాదనమాట అంటే వినయ సంపన్నులు వీళ్ళంతా అండ్ చాలా చాలా ఇన్నర్ లైఫ్ ఇన్నర్ జీవితము మోక్షం పట్ల ఏకాగ్రత అంటే ఆ మార్గం పట్ల ఏకాగ్రత ఉండి దాని వైపే ప్రయాణం చేస్తూ అంటే తల తిప్పకుండా అంటే డైవర్షన్ లేకుండా సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా సో వాళ్ళ మాటల వాళ్ళ నోటి ద్వారా మన నాన్నగారి గురించి అంటే పాత జ్ఞాపకాలు అంటే మనకన్నా చాలా ముందు అంటే ఒక 10-15 ఏళ్ళు ముందు నాన్నగారితో పరిచయం ఉన్నవాళ్ళు కదా సో ఆయన ఆయన ఇంట్లో ఆయన ఎలా ఉండేవారు ఆయన అరుగు మీద ఎలాగ మీటింగ్లు స్టార్ట్ అదే ప్రవచనాలు ఎలా మెల్లమెల్లగా చెప్పారు ఎలా పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు ఎలా జరిగినాయి తర్వాత మనందరికీ అందుబాటులోకి ఎలా వచ్చారు తర్వాత భక్తులందరూ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా నాన్నగారి దగ్గరికి రావడం మొదలు పెట్టారు ఇవన్నిటికి కూడా వాళ్ళు విట్నెస్ అన్నమాట సో వాళ్ళ నోటు ద్వారా నాన్నగారి గురించి వినడం అనేది మన భాగ్యం సో అండ్ జిన్నూరు నుంచి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైము మొన్న సత్సంగంతో కరెక్ట్ గా 1 ఇయర్ కంప్లీట్ అయింది సో సెకండ్ ఇయర్ సత్సంగం బిగినింగ్ మన జిన్నూరు మన నాన్నగారి సన్నిధి దగ్గర నుంచి నీలాంటితో బిగిన్ అవ్వడం మాకు చాలా ఆనందదాయకం సో నీలాంటి మీ గురించి మీ పరిచయ వాక్యాలు చెప్పి మీరు సబ్జెక్ట్ కంటిన్యూ చేయండి ఆంటీ
అలాగే ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ
స్మరామి భక్తైస్తు సాధ్యం వేద.
సద్గురు శ్రీ నాన్నగారి పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్కారం. భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాన్నగారి గురించి చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ చెప్పటానికి కూడా నేను సరిపోం. అసలు నాన్నగారి గురించి చెప్పాలంటే అసలు ఇక్కడ నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు అమ్మగారింటికి దగ్గరలోనే, నాన్నగారి ఇల్లు కూడానే అమ్మగారింటి దగ్గరలోనే ఉంటుంది నాన్నగారి ఇల్లు. కానీ అయ్యా నాన్నగారి దగ్గరలోనే ఉంటుంది. నాన్నగారు కూడా అమ్మగారింటికి వచ్చేవారు, తాతయ్య నాన్నగారు అందరూ కూడా కలిసి ఉండేవారు. ఇప్పుడు కూడానే దగ్గరలోనే ఉన్నారు. కానీ
ఒక్క నిమిషం అండి అక్క, ఒక్క నిమిషం అక్క.
అలాగే అమ్మా, అలాగే.
అనుసన్నిధిలో ఎవరు వచ్చారు
అంతే.
ఇప్పుడు వినిపిస్తుందా మీకు? ఇలాంటి వాయిస్ కరెక్ట్ గా వినిపిస్తుందా? సరిపోతుందా?
వినిపిస్తుంది అమ్మా, చాలా క్లారిటీ ఉంది. యా
ఓకే, అలాగే.
నాన్నగారు ఇంటికి చిన్న అంటే మా చిన్నాన్నగారు అమ్మాయిని, నాన్నగారు తమ్ముడు భార్య అనమాట. అక్కడికి అక్క పెళ్ళైన తర్వాత నాన్నగారు ఇంటికి వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్తే నాన్నగారు వీధుల అరుగు మీద భగవద్గీత శ్లోకాలు ఏయోటి పాడుతూ ఉండేవారు. కానీ భక్తి అని మాకు తెలియదు అసలనే. ఆ భగవద్గీతలో శ్లోకాలు అయ్యి పాడేవారు అనమాట. ఒక మాస్టర్, సంస్కృతం మాస్టర్ వస్తే ఆయన దగ్గర నాన్నగారు రోజునే భగవద్గీత నేర్చుకునేవారంట. అయి పాడేవారు మాకు తెలియలేదు అనమాట. పాడితే తర్వాత ఎప్పుడో ఆ మాస్టర్ మాకు చెప్పారనమాట, నాన్నగారండి భగవద్గీత నా దగ్గర నేర్చుకున్నారండి, కానీ నేను శాస్త్రం పట్టుకుని తిరుగుతున్నానండి, ఆయన సారం పట్టుకుని జ్ఞానం అయ్యారండి, మాకు నాకు నాన్నగారికి అది తేడా అండి అని ఆ మాస్టర్ చెప్పారనమాట మాకు అక్కడ. మాస్టర్ అనమాట అక్కడ. కానీ నాన్నగారు భూభూమికి వచ్చినప్పుడు అప్పుడు నాన్నగారు తమ్ముడు రెండో తమ్ముడు నాన్నగారిని ఏ భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, శుభ భగవాన్ అని భోజనానికి వచ్చినప్పుడు అలా అంతా ఉండేవారు అనమాట. అక్క చెప్పేది అనమాట అలా పాడుకుంటా వస్తారని. నాన్నగారిని తమ్ముడు రెండో తమ్ముడు అనమాట, నాన్నగారు రెండో తమ్ముడు. నాన్నగారు ఒకసారి నాన్నమ్మ వారింటికి వస్తే నేను నాన్నతో చెప్పాను, అంటే వెంకటరమణ బాబు వచ్చారని. నాన్నమ్మ వాళ్ళందరికీ బాగా తప్పులు అనమాట. నాన్నగారు వెంకటరమణ బాబు వచ్చారండి అనాలి, వచ్చారంటారు అలాగా, ఇంకా మా ఎప్పుడు నేర్చుకుంటారు అసలు అనే వినయం అయ్యేని అని చిన్నప్పుడే ఎక్కివారు అనమాట నాన్నగారు ఒకసారి అన్నారు నాతో. ఈ మధ్య కాలంలోనే అమ్మ నేను నా అమ్మ తాతయ్య అంట ఎవరికైనా వడ్డీలకి ఇస్తేని సాక్షి సంతకానికి రమ్మనివారంట. కానీ నాన్నగారు నాతో అంటున్నారు, లేదా నేను అమ్మాయికి ఉంది కదమ్మా, మీ తాతయ్య అంత నన్నే రమ్మనివ్వరమ్మా ఈ మధ్య కాలం. ఇంకప్పుడు ఇంకా తర్వాత నుంచి మేము పోస్ట్ ఆఫీస్ మీటింగ్కి వచ్చామన్నమాట ఇంకా నాన్నగారు. ఆ పోస్ట్ ఆఫీస్ తర్వాత ఇంకా నాన్నగారితో మామూలుగా దగ్గరగా వెళ్తాం, తప్పులు కదమ్మా అప్పుడు కావగారంటే దగ్గరికి వెళ్ళకూడదు కదా. అసలు నాన్నగారి దగ్గర తెలియవాళ్ళం కదా. కానీ పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు కానీ నాన్నగారి దగ్గరికి వెళ్తాం అలవాటు అయిందనమాట. ఒకటి పోస్ట్ ఆఫీస్ మీటింగ్లకి మొదలైనప్పుడు అక్కడ నాకు దృశ్యం బాగా ఇష్టం అనమాట. ఒక పెద్ద పీట ఉంది ఇది మామూలు నేల మీద, ఆ పీట మీద బయటికి ఎత్తు కూర్చునేవారు నాన్నగారు. అసలు ఎంత అందంగా ఉండేవారు అనమాట ఇంకా అసలు నాన్నగారు అందంగా ఉండి అక్కడ ఏం చేసేవారంటే ముందు ఒక గంట మౌనంగా ఉండేవారు అనమాట నాన్నగారు. నేను నాకు ఇట్లా మౌనం ఏంటో అందులోనే ఆధ్యాత్మికం అసలు నాన్నగారి దగ్గర రాకముందు ఎవరి దగ్గర వినలేదు నేను. కానీ నాన్నగారి దగ్గర రాకముందు 69లో నికంచి పరమాచార్యులు పాల్కొలు వచ్చారనమాట స్వామి.
ఆయన
ఆయన దర్శనం చేసుకున్నాను అనమాట. తర్వాత రావడం ఇంకా నాన్నగారి దగ్గరికే, నాన్నగారు అని వచ్చి పడితేనే త్రాసుపో నోట్లో పడాలి, మింగేస్తుంది, అదే బురద పో నోట్లో మింగదో కక్కదో అన్నారు. అలా అనిపించింది, త్రాసుపో నోట్లో పడ్డామని అక్కడికి వచ్చేటికి నాన్నగారి దగ్గరికి వచ్చానమాట. అప్పుడు నాన్నగారు అలా మౌనం, అసలు ఏం అర్థమయ్యేది కాదు, కొంచెం తెలియని తనం ఆధ్యాత్మికంగా అనమాట. కానీ ఆ తెలియని తనాన్ని గోడలకు కూడా చదువు చెప్తాడని అని నాన్నగారు గోడలకు కూడా చదువు చెప్పేవాడే గురుని అలా నాన్నగారు నన్ను ఎలా తీర్చిదిద్దారో చెప్తానమ్మా. అసలు ఆధ్యాత్మికం అంటే తెలియని తనం అనమాట. ఇక్కడ నాన్నగారు ఒక గంట మౌనంగా ఉండేవారు అనమాట. ఆ మౌనం అర్థమయ్యేది కాదు, కానీ చూడకుండా ఉండలేకెళ్ళిపోయేది నాకు మౌనం కోసం. అలా చూస్తూ ఉండేది అనమాట. అసలు అలా చూస్తూ ఉంటే కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు చేసి ఆ కళ్ళు ఏమో ఎర్రగా ఉండేవి. ఎప్పుడు కూడా ఉష కుడి కంటమ్మటానే దారి వచ్చేది, ఎడం కంటమ్మట వచ్చేది కాదు. అసలు కుడి కంటమ్మట అలా దారుతా ఉండేది అనమాట నాన్నగారికి. ఆ మౌనం అది చూస్తే ఇంక అసలు నాకు ఎప్పుడు అలాంటి వాళ్ళు చూడక భయం ఎత్తి ఓ రోజు డాక్టర్ గారిని అడిగాను, డాక్టర్ గారండి నాన్నగారు ఎందుకు అలా ఉంటారండి అలా అంటే, అది జ్ఞాని యొక్క వైభవం అమ్మ అది చెప్తారు డాక్టర్ గారు అనమాట. జ్ఞాని యొక్క వైభవం అమ్మ అది అన్నారనమాట. తర్వాత ఇవ్వరనమాట నాన్నగారు. తర్వాత నాన్నగారు చెప్పి ఒక నాలుగు మాటలు ఎన్నో బాగా గుర్తంటే కొంచెం హృదయాన్ని పట్టిని చెప్తాను
అమ్మోషే.
పోస్ట్ ఆఫీస్ లో అనమాట నాన్నగారు చెప్పారు, వాసనలో మీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక 100 వాసనతో వచ్చారనుకోండి, ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కనీసం ఒక్క వాసన విడిచిపెట్టి వెళ్ళాలి అన్నవారు అనమాట. అలా అంటే అప్పుడులోని నాన్నగారి దగ్గర రావటం, కొత్త నాన్నగారు ఏదైనా చెప్తే కొంచెం ఆచరించటం, అలా రెండు చూసుకుని నేను అంటున్నాను. ఇదే నాన్నగారు ఒక్కటే అన్నారు, అప్పుడే నేను రెండు వాసన నుంచి బయటకు వచ్చాను కదా, చాలా తేలింది కదా అంటే తెలియని తన కదా ఇది అసలు అని అనుకునేది అనమాట. అనుకుని చాలా ఆనందం అనిపించేది అనమాట. అంటే నాన్నగారు చెప్పినట్టు ఏదో చేసేసినట్టు ఆనందం వచ్చేసింది అనమాట. అలా వస్తే ఒక రోజు నాన్నగారు అన్నారు మీటింగ్ లో చెప్పారు నాన్నగారు, ఇప్పుడు మీరు పూర్వం ఎన్టీ రామారావు నాగేశ్వరరావు సినిమాలు చూశారు కదా, సినిమాలు చూస్తే మీరు ఇప్పుడు వాళ్ళు గుర్తు వస్తున్నారా లేదా అన్నారు నాన్నగారు. అంటే గుర్తు వస్తారు కదా మాకు, అలా చెప్తే గుర్తు వస్తారు కదా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు అన్నప్పుడు. అప్పుడు నాన్నగారు అన్నారనమాట, వాసనలు పోగొట్టుకోవాలంటే అభేదాలు కాలిపోవాలి, అది వాసన పోగొట్టుకోవటం అంటేని. దాని పట్ల మనకు తాదాప్యం రాకూడదు, మామూలుగా పేరు గుర్తుకొచ్చినా కానీ తాదాప్యం వచ్చేయకూడదు, మనకేమో రీల్ అంతా గుర్తుకొస్తుంది కదా, అది ఆ భేదం కాలిపోవాలి అన్నారనమాట నాన్నగారు. అంటే అమ్మో
అంటే
దీనికి చాలా పనులు అయితే అమ్మ నేను ఏదో అప్పుడే రెండు దాటేసాను అనుకున్నాను. అలాంటప్పుడు నా వంక చూసి చెప్పేవారు అనమాట, అర్థం అవుతుందా అన్నట్టు అనమాట, అర్థం అవుతుందా అయ్య బాబా చాలా పని ఉంది నేను ఇలా అనుకున్నాను ఈ వాసన అంటే అని చెప్పారనమాట అప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఏంటంటే అత్తగారు మనకు కోళ్ళు వస్తుంది కదా మన ఇంటి, అది మాత్రం ఒకసారి నడిపించింది నా కేత, నా హృదయాన్ని తాకి నడిపించింది నా కేత ఆ మాట అనమాట. అప్పుడు ఇంకా పిల్లలు చిన్నపిల్లలు మా పిల్లలు, అప్పుడు నాన్నగారు అన్నారు మన ఇంటికి కోడలు వస్తుంది కదా, కోడలు వచ్చినప్పుడు అది కొత్త, దానికి పరిసరాలు కొత్త, దానికి తిండి కొత్త, అక్కడ ఇక్కడ అలవాట్లు వేరుగా ఉంటాయి, అత్తగారు ఎంతో కొంత ఇంతకు ముందు అనుభవంగా ఉంది, అందుకు కోడలకి దానికి ఏది ఇష్టమైతే మీరు వండి పెట్టి దాని పరిసరాల్లో దాన్ని ఏమి ఇబ్బందులు పెట్టకుండా మీరు అసలు అనే ఒక్క 2 సంవత్సరాలు మీరు దాని దారిలోకి వెళ్ళారంటే అది జీవితం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పారు ఉషాసలు. అప్పుడు ఆ మాట మాత్రం పట్టుకుని ఎంత బాగా నడిపించిందో అసలు ఇప్పుడు దాకా కూడా అనమాట. అసలు
సూపర్
అసలు బాగా నడిపించింది అనమాట ఆ మాట అసలు. ఏ మళ్ళా ప్రారంభం ఒకటి కాదు ఉషా, పోస్ట్ ఆఫీస్ లో కూర్చొని పోస్ట్ మ్యాన్ కబుర్లు చెప్పేవారే బాబు నాన్నగారు నాకేదో ఈశ్వరుడు అండి, పోస్ట్ మ్యాన్ అండి, పోస్ట్ మాస్టర్ కాదండి, పోస్ట్ మ్యాన్ అండి ఈశ్వరుడు. అక్కడ ఇప్పుడు మీకు పెళ్లి వచ్చింది అనుకోండి నవ్వుతా ఇవ్వడండి, అదే చావుతరం వచ్చింది అనుకోండి ఏడుస్తా ఇవ్వడండి, మీ గుమ్మంలో పడేసిపోతాడండి మీకు అక్కడ, అలాగే మీ ప్రారంభాలు మీకండి ఇచ్చేసి వెళ్ళిపోతాడండి అంటే అప్పుడు అర్థమైంది ఉషా అసలు. అంటే ఈశ్వరుడికి ఏదైనా కష్టం వస్తేనే నేనేమీ చేయలేదు కదా, నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడు భగవంతుడు అనే భావాన్ని మార్చింది ఉషా అసలు అక్కడ. అంటే నేను చేసుకొచ్చి అప్పటికి ఇంకేమీ తెలియదు ఉషా, పోస్ట్ ఆఫీస్ లోకి వచ్చేటప్పటికి నాకు ముందు ఏమీ వినలేదు, తెలియదు అనమాట. ఇప్పుడు నాన్నగారు అలా చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట. ఆహా అంటే ఇది అనమాట, నేను చేసుకొచ్చాను అందుకే నాకే ఇస్తున్నారు ఇది అని అర్థమైంది అనమాట. అప్పుడు అక్కడ అలా ఏంటంటే అలా మూడు నాలుగు మాటలు అనమాట అక్కడ నాన్నగారు చెప్పినవి. అప్పుడు ఈ గుర్తు కొంచెం హృదయాన్ని తాకినాయి అనమాట, తాకి కొంచెం నచ్చినాయి అనమాట. అక్కడ ఇప్పుడు నాన్నగారు మౌనంగా ఉండేవారు కదా ఉషా, మౌనంగా ఉండేది కొన్నాళ్ళు చూశాను. అలాగే ఒక సంవత్సరం దాకా ఉషా నాన్నగారు అలా చూస్తా ఉండేదాన్ని. అప్పుడు మాత్రం కనీసం రెప్పేయటం కూడా ఇష్టం ఉండేది కదా ఉషా, కానీ ఆ మౌనం ఏంటో అర్థం లేదు కదా, కానీ రెప్పేయటం కూడా ఇష్టం ఉండేది కదా. అసలు అక్కడ ఏదో ఒక వైభవం కింద ఉండేది అనమాట. అది అక్కడ ఒక రోజు ఏంటంటే నాన్నగారు ఏం చేసేవారంటే, నేను మౌనంగా ఉండే ఒక గంట, ఎంతమంది మొదట్లో 25-30 మంది ఉండేవాళ్ళం అంతే, అందరూ అంత వరుసగా చూసుకొచ్చేవారు ఉషా. అలా చూసుకొస్తానే ఆ రోజు ఏం చేశాను, మొత్తం అందరినీ చూశారు, నన్ను కూడా చూశారు. అలాగా చూసేటప్పటికి ఉష ఏమైందంటే ఆ కుడి కంట్లోంచి చిన్న రశ్మి ఉష వచ్చి హృదయం తాకింది అనమాట. ఇంకా ఇప్పుడు ట్రైన్ వెళ్తామంటేనే బడబడబడమంటే శబ్దాలు వస్తాయి. ఇంకా అలా లోపల ఇంకా డామాడమ్మ కొట్టేసుకుంటే ఇంకా అసలు ఒళ్ళు ఇలా పైకి కదిలిపోతాను అనమాట. పక్కన ఉన్న వాళ్ళు ఎత్తురోని పట్టుకున్నారు అనమాట, నొప్పి పట్టుకున్నారు అనమాట, అలాగే నొప్పి పట్టుకున్నారు. అదేంటో తెలియదు, ఏమీ అర్థం లేదు, అది తెలియదు అసలు నాకు ఇంకేమి. అంటే వచ్చిన రెస్మ ఏంటో అది కూడా అర్థం అవ్వదు అనమాట, అర్థం అవ్వలేదు. సరే అయిపోయింది, ఒక నిమిషాలు అయిపోయాక ఇంటికి తర్వాత వచ్చేసాను. ఇంటికి వచ్చినా ఇంకా అసలు అబ్బాయి ఆ లోపల భయం దుఃఖం తగ్గలేదు, అలా దేవుడి కాడ కూర్చుని పోయాను, తగ్గలేదు అనమాట. మళ్ళా ఆదివారం ఏం చేశానంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఇంకా నలుగురిని చూస్తున్నారనగా తలం చేసుకున్నాను, బాబు అది ఏదో వచ్చినా మేపడిపోతుంది బాబు అని తలం చేసుకున్నాను, చూస్తారేమో అని. ఏదో అయిపోతుంది అలా చూస్తే భయం అనమాట. ఇంకా అంటే తల ఉంచేసుకున్నాను అనమాట. ఉంచేసుకున్నాక నాన్నగారు ఆ పక్కకి సూకెళ్ళిపోయాక అప్పుడు తల ఎత్తాను అనమాట. అయిపోయింది మూడో ఆదివారం. అసలు నా పక్క వచ్చాక అసలు నెమ్మదిగా చూశాను ఏమవుతుందా అసలు అని. కానీ అసలు కానీ కనపడలేదు, కానీ మనిషి కంగారు పడ్డది, దుఃఖం వచ్చేసింది, పట్టుకున్నారు. తర్వాత నాన్నగారు పిలిచారు ఉషా దగ్గరికి. పిలిచిన తర్వాత నాన్నగారు అన్నారు, ఇంక నీకు ఇంకా భయం ఉండదమ్మా, లేదా నువ్వు మామూలుగానే ఉంటావమ్మా అన్నారు. మళ్ళీ అసలు ఎప్పుడు భయం, అలా నాన్నగారు అలా చూస్తా ఉండేదాన్ని ఎప్పుడు భయం ఇచ్చింది కదా అసలు అని. అక్కడ నాన్నగారు ఆ నాన్నగారు అక్కడ అసలు పోస్ట్ ఆఫీస్ వైభవం చెప్పటం కూడానే నేను ఎంతో కొంత పీల్చాను అనుకోషా, నేను చెప్పగలను అందరికి. నాన్నగారు కూడానే ఎక్కడైనా కార్లో కైక్లూర్ అయ్యేటప్పుడు అని నాన్నగారు లేలా ఏంటి పోస్ట్ ఆఫీస్ ఒక వైభవం అమ్మ జన్మలో రాదమ్మా, లేలా అప్పుడు ఉన్నోళ్ళు అదృష్టవంతులమ్మా మీరు, అది ఇంక జన్మలో రాదు అలా అంటే నాకు తిరిగి ఏం చెప్పాలో కూడా తెలిసింది. ఎందుకంటే నాకు అనుభవం లేదు కదా ఉష అక్కడ, ఉండలేక వెళ్ళిపోవటం అంతే అవది ఆ మౌనం.
ఉషాని పోస్ట్ ఆఫీస్ అంటే నాన్నగారికి అరుణాచలం వెళ్ళడం, భగవాన్ అదే కళలో కనపడడం, తర్వాత నాన్నగారికి రియలైజేషన్ భగవాన్ ద్వారా, అంటే ఆయన ప్రేమలో నేను అంటే ఆయన నేను ఒకటన్న భావనలో ఆ అనుభవంలోకి వచ్చేసింది కదా ఆంటీ. తర్వాత బిగిన అయ్యే మన పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు.
అవును అవును, తర్వాత
అంచేత ఇంకా అంటే ఇంకా పొదుపు కాడపాలన్నమాట. ఇంకా
అది అలాగే చెప్పేవారు, పొదుపు కాడపాలు అనేవారు నాన్నగారు, పొదుపు కాడపాలు అని చెప్పేవారు అనమాట.
అంటే ఆయన ప్రెసెన్స్ లో ఉండడమే అయిపోయింది, ఇంకా మీకు మీకు తెలియడం తెలియపడంతో ఏముంది, ఇంకా పోస్ట్ ఆఫీస్ మీటింగ్ మీరు ఉండడమే మీ వైభవం. ఇంకా
కాదు నాన్నగారు అంతా లేలా నువ్వు చాలా భక్తిగా ఉంటున్నావమ్మా, ఇంకా అప్పుడు చిన్నోళ్ళంగా తెలియంతాను ఇంకా చాలా భక్తిగా ఉంటున్నావమ్మా అనేవారు. నాన్నగారండి భక్తి చేస్తున్నాండి అని అడిగితే అసలు నవ్వుకునేవారు నాన్నగారు, ఈ భక్తి సరిపోతుందండి నాన్నగారు అని అడిగితే అనమాట. నువ్వు చాలా భక్తిగా ఉంటున్నావు అసలు తెలియదు కదమ్మా ఉష, అసలు మాకు ఈ మౌనంతా నిద్రపోతో లేదో 12 సంవత్సరాలు అవుతుంది. అరుణాచలాన్ని నాన్నగారు రమణాశ్రమంలోని భగవాన్ హాల్లోని మౌనంగా కూర్చున్నారు, గుర్తుందా నీకు? నువ్వు పక్కనే కూర్చున్నావు, నువ్వు పక్కనే కూర్చున్నావు అక్కడ. నాన్నగారు అప్పుడు మౌనంగా ఉన్నారు, భగవాన్ హాల్లోని మౌనంగా ఉన్నారు నాన్నగారు. మౌనంగా కూర్చుంటే అప్పుడు నాకు సడన్ గానే పోస్ట్ ఆఫీస్ మౌనం స్ఫురంలో తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చేటప్పటికి ఏంటి ఇంత శాంతి ఇలా ఇంత వైభవంగా ఉంది ఏంటి అని చెప్పి మనసుని లోపలికి పంపి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆనందం శాంతి, ఏంటి ఇంత వైభవంగా ఉందని వెతుక్కున్నాను. నాకు ఏమీ తెలియలేదు ఉషా. మరి టైం తర్వాత నాన్నగారు చెప్పారు, అప్పుడు ఎంతసేపు ఉన్న తర్వాత కళ్ళు తెరిచారు ఉషా, నీ వంక చూసి నువ్వు భయపడుతున్నావా లేకపోతే భయం వేస్తుంది ఏదో అన్నారు. నిన్నే కొంచెం దూరంగా ఉన్నాను, వినపడ్డాను ఆ మాట. నిన్ను అడిగారు నువ్వు భయపడుతున్నావా అని లేకపోతే భయం వేస్తుందా అని అడిగారు. తర్వాత నాలుగు రోజులకి నాన్నగారు తర్వాత జిన్నూరు వచ్చాక నాన్నగారు ఒకసారి మామూలుగా అరుణాచలం కబుర్లు చెప్తున్నారు నాతో. చెప్తే అప్పుడు నేను అడిగాను, నాన్నగారు మీరు మొన్న అరుణాచలాన్ని భగవాన్ హాల్లో మౌనంగా కూర్చున్నారు కదా నాన్నగారు, కూర్చున్నప్పుడు నాకు పోస్ట్ ఆఫీస్ మౌనం స్ఫురంలోకి వచ్చి నాన్నగారు ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం శాంతి అని వెతుక్కున్నాను నాన్నగారు లోపలికి వెళ్ళి, నాకు అసలు ఏమీ అర్థం లేదు నాన్నగారు అంటే. అప్పుడు నాన్నగారు అన్నారు, అబ్బే అబ్బే లీలా మనసుకు అందదమ్మా, అది దక్షిణామూర్తి మౌనం అమ్మా, నేను అనుకుంటే రాలేదమ్మా, వరించిందమ్మా లీలా అది, అదమ్మా వరించింది. అప్పుడు నాకు అనిపించింది అంటే పోస్ట్ ఆఫీస్ మౌనం అంతా దక్షిణామూర్తి మౌనం
అనమాట.
చూడు లేకపోతే ఈ మౌనం అక్కడికి ఎందుకు తీసుకురంలో తీసుకొచ్చారు నాకు అసలు నాన్నగారు అక్కడ తీసుకొచ్చారు ఈ మౌనం అండ్ నాకు ఇక్కడ ఈ మౌనం అర్థం కాలేదని చెప్తున్నాను కదా ఉషా, నేను పోస్ట్ ఆఫీస్ మౌనం
దానికి ఆయన వివరణ ఇచ్చారు,
అక్కడ వివరణ ఇచ్చారనమాట నాన్నగారు. అసలు ఎంత అందంగా చెప్పారు, అసలు అలా చూస్తా వర్ష అసలు దక్షిణామూర్తి మౌనం అన్నప్పుడు నాన్నగారు అసలు అంటే అక్కడే దక్షిణామూర్తిలా అయినట్టుగా అసలు ఆ వైభవం చూపించారనమాట. మనసుకు అందదమ్మా అది లేలా నీకు అది అది నేను అనుకుంటే రాలేదమ్మా, వరించిందమ్మా లేలా అక్కడ నాకు అని చెప్పి నేను అక్కడ గంట ఉన్నాను కదమ్మా లేలా అని అడిగి నాన్నగారు అడిగారు. గంట ఉన్నాను కదమ్మా అలా మౌనంగానే అని అడిగారు.
అసలు మామూలుగా లేరు, మహామానవులు అలా ఉండిపోయారంటి,
అలా ఉండిపోయారు అదే అప్పుడు అనిపించింది. ఆ మౌనం అలాంటి దృశ్యాలు చూసామంటే ఎన్ని జన్మల పుణ్యఫలం అమ్మా
సరోషమంటి నిజం. ఎందుకంటే ఆ టైంలో ఆయన సమక్షంలో ఉండడమే ఇంక అసలు అది ఇంక గొప్ప వైభవం మన జీవితానికి. ఎందుకంటే అదే మన మనసుని కరిగిస్తుందంటే, అదే మనసును మనసును కరిగించుకుంటా వచ్చి మన లోపల ఉన్న వైభవాన్ని మనకి రుచి చూపిస్తున్నది ఆ మౌనమే కదా.
అవును అవును అదే. ఇది అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు అయిపోయాక ఇంకా పొరుగురు ఇంకెక్కడికి వెళ్ళలేదమ్మా మేము ఎవరు మా తోటికోళ్ళ మేము ఎవరని అంటే తప్పులు కదా ఇక్కడ వెళ్ళలేదు ఇంటికి వెళ్ళేవాడు అనమాట. ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళ్తేనే మా తోటికోళ్ళు తోటికోళ్ళు నాన్నగారు మేము మీ మీటింగ్కి రాలేకపోతున్నాము చాలా బాధగా ఉంది అందనమాట. అంటే అప్పుడు నాన్నగారు అన్నారు, మీటింగ్లకు వచ్చిన వాళ్ళు ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నారో మీ ఆర్టి కూడా ఆనందం దగ్గర తీసుకెళ్తుందమ్మా అన్నారు నాన్నగారు.
అంటే
ఉండి చెప్తాను అప్పుడు మా తోటికోళ్ళు అందే నాన్నగారు మాకు ఫలితాన్ని మేమేం చేసుకుంటాం నాన్నగారు మీ సమక్షం కావాలి కదా అంతే. అంటే అసలు
ఇంకా బాగుంది
దగ్గరికి అంత వంగి అన్నారు. అమ్మ ఇప్పుడు నువ్వు చెప్పిన మాట అమ్మ నాకు ఏనుగు మీద కూర్చున్నంత ఆనందం వచ్చేస్తుంది అమ్మా విజయ అన్నారు నాన్నగారు. ఇలా వంగుని నువ్వు అన్నమాట అమ్మా నాకు ఏనుగు మీద కూర్చున్నంత ఆనందం వచ్చేస్తుంది అమ్మా అన్నారు అన్నమాట నాన్నగారు.
అసలు చూడండి అంటే అంటే ఫలితం వచ్చేస్తుంది అన్నా కూడా ఫలితం ఏం చేసుకుంటాం మీ సమక్షం కావాలని అడిగారు.
అవును 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 నాన్నగారి చిన్నప్పుడు నాన్నగారి తల్లి చెప్పిన మాటల గురించి చెప్తానే నాన్నగారు నాన్న అడిగాను అత్తయ్యని అడిగాను అనమాట నాన్నగారు చిన్నప్పుడు చెప్పరా అత్తయ్య ఉందంటే అప్పుడు అన్నారు చిన్నప్పుడు అంటే నాన్నగారు ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యారంట. ఫెయిల్ అయితే అప్పుడు నాన్నగారు అత్తయ్య దగ్గర అదే ఆ అమ్మ దగ్గరికి వచ్చి అన్నారంటే అమ్మ అమ్మ మన రంగడు ప్యాస్ అయ్యాడమ్మా మన రంగడు ప్యాస్ అయ్యాడు ఇంకెంత ఆనందంగా చెప్పేస్తున్నారు అనంట. అంటే జ్ఞాని సమత్వం చూడు అక్కడ. అంటే అప్పుడు నాన్నగారు తల్లి అంటే అబ్బాయి అబ్బాయి మరి నువ్వు ప్యాస్ అయ్యావా అమ్మా అంటే నేను అది కట్టుకుని ప్యాస్ అవుతానమ్మా మన రంగడు ప్యాస్ అయ్యాడమ్మా అని ఎంత ఆనందం అని అంటే ఇంక అసలు అది మనం చెప్పగలం అసలు ఆ మాట మనం మన తమ్ముడు ప్యాస్ అయితేనే
అంటే ఒక జ్ఞాని వైభవం ఆయన అడుగు అడుగునా చూపించారంటే
అదే అంటున్నాను అడుగుడిన అసలు అలా అదే అనేవారు ఆ రమ్మ అనేవారు అమ్మ అసలు ఎలా మాట్లాడేవాడోనమ్మా అసలు అనే ఒకసారి అంటే మంచినీళ్ళు బాగా దాహం అయిపోయి అంట నాన్నగారికి చిన్న బాగా దాహం అంట దాహం అయిపోతే అందరం ఎన్ని రకాలు చెప్పారంట కానీ దాహం తగ్గలేదు చెంబులు చెంబులు తాగేసేవారంట అప్పుడు ఆ చుట్టాలో నా అన్నారంట అలా కాదు సిగరెట్ కాలిస్తే తగ్గుతుంది అని చెప్పారంట అంటే అప్పుడు నాన్నగారు తల్లి ఏం చేశారంటే సిగరెట్ తెప్పించారంట పెట్టి తెప్పించి అబ్బాయి అబ్బాయి సిగరెట్ తాగితేనంట మంచిది దాహం తీరుతుందంటమ్మా ఇదిగో కాదు అని చెప్పి ఇచ్చారంట ఇస్తే నాన్నగారు అరుగు మీద కూర్చునంట పెట్టి తీస్తున్నారంట సిగరెట్ బయట తీయడానికి నాన్నగారు తల్లికి బాధ వచ్చేసిందంట అమ్మో ఇది అలవాటు అయిపోతుందేమో అని గబగబ దగ్గరికి వెళ్ళి అబ్బాయి అబ్బాయి నాకు భయం వేస్తుందిరా నీకు అలవాటు అయిపోతుందేమో అంటే అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట ఆ పెట్టి ఆ సిగరెట్లు అన్ని చింపేసంట లేచి వెళ్ళంట ఓ పేపర్ తెచ్చుకున్నంట ఆ పేపర్ని కట్టేసంట గోడవసరేసేసారంట గోడవసరేసేసారు అంటే ఆ జ్ఞాని వైభవ నిర్మలత్వం అదే చెప్తారు నాన్నగారు తల్లి అనేవారు అసలు ఏది తిరిగి అమ్మ సమాధానం చెప్పేవాడు కదా నిర్మలంగా అలా చేసుకుంటే వెళ్ళిపోయేవాడు అమ్మ అసలు అని ఎవరు
ఇది తెలియదు అండి భలే భలే ఉంది ఇన్సిడెంట్
మాకు హై స్కూల్లో ఒక మాస్టర్ ఉండేవారు ఉషా అండ్ ఒక మాస్టర్ ఉండేవాడు అనమాట తర్వాత నాన్నగారు పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు మొదలు పెట్టిన తర్వాత అప్పుడు ఆ మాస్టర్ ఒకసారి అన్నారు మీరందరూ ఇప్పుడు నాన్నగారిని భగవంతుడు దేవుడు అయ్యి అని చెప్పుకుంటున్నారు అసలు ఆయన నడవడికే చిన్నప్పటి నుంచి జ్ఞాని నడక అయింది ఎవరైనానంటే బ్రాహ్మలు కానీ పెద్దవారు కానీ వస్తా ఉంటే సైకిల్ అంటే ఇంకాళ్ళు ఒక పర్లం ద్వారా ఉండి కానీ సైకిల్ తీపేవారంట నాన్నగారు మళ్ళీ వెనక్కి ఆరు ఎంతలెక్కో వెళ్ళాక సైకిల్ ఎక్కేవారంట నాన్నగారు అప్పుడు దాకా సైకిల్ ఎక్కి కదంట అసలు అని అది రాముడు చెప్పారు నాన్నగారు
ఎవరైనా
రాముడి లాగే అసలు అని చూడు అసలు అని అందుకు అసలు రాముడు వైభవే అనిపిస్తుంది నాకు అసలు నాన్నగారిని చూస్తుంది ఆ ధర్మబద్ధ
మర్యాద అంటే మర్యాదకి నిలబెట్టు ఉదాహరణ
అవును బాగా కదా అసలు అని అలా అని నాకు అసలు ఎక్కువ అలాగా తెల్లటి పట్ల నిర్మలత్వం ఆ మాట ఇవన్నీ చూస్తుంటే రాముడిలాగే అనిపించేవారు అనమాట మనకు అనిపిస్తుంది విశ్వాసం కలిగించడానికి ఏదో చూపిస్తారు కదా ఒకసారి
నాన్నగారు అవును
ఒకసారి నాన్నగారికి భోజనం పెట్టినప్పుడు నేను ఎంచుకుంటే ఇంట్లో కూరలన్నీ కూడా నాన్నగారికి పెట్టాను అనమాట అవి కూడా పెట్టాను కానీ నాన్నగారు అన్ని తిన్నారనమాట ఇంట్లో పెట్టిన కూరలు అవి అన్ని తినన్నారు ఇంకా కంచం కంచులు కుర్చీలోనే కూర్చుని అన్నారు లేదా నువ్వు ఎప్పుడైనా భరద్వాజ్ గురించి విన్నావా అని అడిగారు తెలియదు నాన్నగారు తెలియదు నాన్నగారు అన్నాను రాముడమ్మ అరణ్యవాసం అయిపోయిన తర్వాత తిరిగి వస్తా ఉంటే భరద్వాజ్ అమ్మ విందు చేశాడమ్మ రాముడికి విందు చేస్తేనే అప్పుడు ఒక ఆకు నిండా కూరలు పెట్టాడమ్మా ఒక ఆకులు అన్నం పెట్టాడమ్మా అమ్మ లేదా ఇవాళ నువ్వు నాకు భరద్వాజ్ విందు చేసావమ్మా అంటే రాముడు ఏం చెప్తావన్నమాట చూడు
ఎంత బ్యూటిఫుల్ అండి ఆ చెప్పడం కూడా ఎంత మధురంగా చేశారో చూడండి ఎంత సూక్ష్మంగా
అదే చూడస్తానే మనకు అర్థం స్ఫురించేలా చేశారు చూడస్తానా గురించి చేసి అక్కడ మళ్ళా తన నాకు విశ్వాసం కలిగించడానికి ఆ రాముని తీసుకొచ్చి
పెట్టారు
అక్కడ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ లోని అలా అయిన తర్వాత కూడా ఉషా నాకు అసలు నాన్నగారు వీళ్ళందరూనే దేవుడు మా వాళ్ళందరూ కూడా అలా అనేవారు కానీ నాకు అనిపించింది అక్కడ అదేంటి మన బంధువులు కూడా దేవుడు అయిపోతారా ఒక గొప్ప వ్యక్తిగా మాత్రం ఇష్టం బాగా నాన్నగారు అంటే కానీ దేవుడు అంటే అదేంటి మన బంధువుల్లో కూడా దేవుడు అయిపోతారు అలాగా తెలియక అలా అనుకుంది అనమాట అలా ఇంట్లో 2 సంవత్సరాలు పట్టేసింది అసలు నాన్నగారు అంటే దేవుడు భగవంతుడిగా కాదు ఒక గొప్ప వ్యక్తిగా మాత్రం చాలా ఇష్టంగా ఉండింది నాన్నగారు అంటే అలా కొన్ని అదేదో వచ్చి పడ్డందే కొన్ని అది కూడా మరి జ్ఞానైతేనే కదా వస్తుందా రష్మి అవి కూడా తెలియదు అసలు అని మరి జ్ఞానైతేనే కదా అది అర్థం అవటానికే 2 సంవత్సరాలు పట్టింది ఆ రష్మి ఏంటి అర్థం అవటానికి అజ్ఞానం నాలో ఉన్న అజ్ఞానం అలా దడదళ్ళాడిపోయింది అని అప్పుడు అర్థమైంది శాస్త్రాన్ని అక్కడ అలా 2 సంవత్సరాలు పెట్టేవాడికి ఒక రోజు మామూలుగా మధ్యాహ్నం నాన్నగారు క్యాసెట్ వింటా అనుకుంటున్నాను అనమాట నిన్ను అందరూ దేవుడు అంటున్నారు రాముడు అని కొంతమంది అంటున్నారు అందరూ అంటున్నారు అసలు నువ్వెవరో నాకు అర్థం అవ్వట్లేదు ఒక నేను గొప్ప వ్యక్తి అనుకుంటున్నాను కానీ నువ్వెవరో నాకు తెలియట్లేదు కానీ నీ అవతారం ఏంటి, నువ్వు ఎందుకు బోధిస్తున్నావు ఇదంతా అని నాకు తెలియట్లేదని అలా అనుకుంటా నిద్రలోకి వెళ్ళిపోయాను మధ్యాహ్నం అనమాట. క్యాసెట్ వింటాను. నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు కూడా ఇష్టం ఓషా. అప్పుడు నాన్నగారు ఒక చోట ప్రవచనం చెప్తున్నారు అనమాట మధ్యాహ్నం చెప్పినప్పుడు నాన్నగారి దగ్గరికి అందరం ఏమో కుర్చీల్లో కూర్చుంటే నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళి పాదాలు అలా పెట్టుంటేనే భగవాన్లా కూర్చున్నారనమాట నాన్నగారు. కూర్చుంటే రెండు చేతులు పాదాల మీద పెట్టి నాన్నగారు నాకు జ్ఞానాన్ని ఇవ్వరా అని ఏడ్చేసి ఇలా తలపైకి ఇచ్చాను. పెట్టేటప్పటికి భగవాను అక్కడ ఎలా ఉన్నారనుకున్నావు సార్, భగవాను భగవాను శరీరం నిండా విభూతి లోపల నుంచి కాంతులు, ఇంకా అసలు భగవాన్ ఉన్నారు అసలు కాంతి అనమాట. ఇంకా అసలు అని అక్కడ ఆ భగవాన్ అలా చూసిన వెంటనే భగవాన్ రెండు పాదాలు పెట్టేసుకుని భగవాన్ అజ్ఞానాన్ని ఎవరా భగవాన్ అని తల భగవాన్ పాదాల మీద పెట్టి మళ్ళా ఏడ్చేసాను అనమాట. ఏడ్చింది ఇలా తల పట్టించడానికి భగవాన్ ఏం చేశారంటే భగవాన్ తొడలోంచి విభూతి తీసి నా చేతులు ఎత్తా ఉంటే చేతులు రెండు చేతులు పట్టాను అనమాట. ఇలా 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 వేసారు విభూతి అనమాట చేతులు. వేసేటప్పటికి అప్పుడు నేను అంటున్నాను అయ్యో పేపర్ ఉండాలి కదా ఎలా పట్టుకెళ్ళి, పక్కనే పేపర్ ఎగురుతా పాకి కృష్ణుడు ఉన్నాడు అనమాట ఆ కాగితం పక్కన ఉంటే. నేను ఆ కాగితం తీసుకుంటా నా మనసు చూస్తాను దేవుణ్ణి దొబ్బినా పాపం లేదంటాను. ఆ కృష్ణుడు అంటే ఇష్టం కదా, దేవుణ్ణి దొబ్బినా పాపం లేదని ఆ పేపర్ తో పాటు కృష్ణుని కూడా తీసేస్తున్నాను అనమాట. తీసేసుకుని ఇలా పట్టుకున్నాను చూసేవాడికి నాన్నగారు, మళ్ళా నాన్నగారు అయిపోయారు అనమాట. నాన్నగారు అయిపోయాక అప్పుడు నాన్నగారు ఆశీర్వదించారు అనమాట. అప్పుడు నమ్మింది దోష నాన్నగారు భగవాను కృష్ణుడు ఒకటని అప్పుడు నమ్మింది దోష. అప్పటి నుంచి నా అనుభవానికి వచ్చేదాకా నమ్మలేదు
ఎప్పుడైనా అంటే. అందుకే నాన్నగారు ఎన్ని చెయ్యండి ఏమి చెప్పండి అనుభవపూర్వకంగా తెలిస్తేనే అది మన సొంతం.
అవును అవును. ఇంకా అప్పుడు మానసిక అనుభవం వచ్చేసింది. ఇంకా నాన్నగారితో ఏమి చెప్పటం కానీ ఇంకా ఇంకా అసలు నాన్నగారు అంటే ఇంకా భగవంతుడు అంతర్యామిగా లోపల ఉన్నాడు. ఇంక ఏది వచ్చినా నా హృదయంలో చెప్పుకోవటమే కానీ ఇంకా అసలు బయటికి మాట కానీ దానికి కూడా ఒక ఇష్టం జరిగింది దోష. దీనికి ఇది అయిపోయిన తర్వాత నాన్నగారు ఇంటికి ఒకసారి వెళ్తే నేను అప్పటికి అంకులు చనిపోయారు దోష. నాన్నగారు అన్నారు ఇలా నువ్వు నిన్ను ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారమ్మా, నువ్వు ఎవరికి అమ్మా ఏమిని అని నెమ్మదిగా నేను గోడ ఎవరుంటాయమ్మా అవి వెళ్ళిపోతాయి చెప్పి వర్ష ఆ మాట ద్వారా నాకు ఇతరులకు శక్తిని పంపారు వర్ష. ఆ రోజు రోజు ఏది నోట్లోంచి ఇతరులకు చెప్పడం కానీ నాకు వచ్చిన కష్టం అసలు కానీ అప్పటి నుంచి నాన్నగారు మాట మాట్లాడటం శక్తిని కూడా లోపలికి పంపారు వర్ష. అసలు
కొన్ని
పంపి దాని ద్వారా శక్తిని పంపేటోడికి అది అనుభవపూర్వకంగా చేయగలిగేది అన్న వర్ష నేను అది అక్కడ. అలా నాన్న మళ్ళానే జగన్నాథకి సూత్రధారు కదా ఓ సంవత్సరం పోయాకనే అప్పుడు మళ్ళానే ఏంట్లే ఇలా నువ్వు ఒక్కదాని వస్తావు కదా నువ్వు అసలు ఏం చెప్పట్లేదు ఇంత అనే విషయాలు ఏంటిని అని అడుగుతున్నారు. అంటే శక్తినిచ్చి పంపి అన్ని చేసి ఏమి చెప్పట్లేదు ఇంట్లో ఇలా వస్తున్నారు అన్నాను.
కృష్ణుడు చిలుపుతాను మళ్ళీ అది
కృష్ణుడితే అసలు అని నేను ఆ గుమ్మ చూపించాను అనమాట. నాన్నగారు ఆ గుమ్మంలోకి వచ్చేటట్టు స్కాన్స్ వచ్చేస్తుంది నాన్నగారు. ఇంకా నేను ఏమి మీ దగ్గరికి వచ్చేందుకు ఏ తలంపు ఉండదు నాన్నగారు అంటే ఇంకేం మాట్లాడలేదు ఇంకా అలా చూసారంటే ఇంకేం అంటే నాలో ఏముందో చూడటం కోసం కదిపారనమాట అక్కడ నాన్నగారు. అసలు అక్కడ ఏమి చెప్పలేదు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లోని ఆఖరిని నాన్నగారు అనేవారు మీరు ఎవరైనా మాట్లాడాలంటే వెళ్ళిపోయాక అన్న నేను పక్క గదిలో కూర్చుంటాను మీరు ఏదైనా మీకు డౌట్లు ఉంటే అడగొచ్చు అనేవారు అనమాట నాన్నగారు. పక్కన ఇంకో గది ఉంటే గదిలో మధ్య మధ్యలో కొంచెం ఎవరైనా అడిగి వేయనని మధ్యలో అడగొద్దు నేను పక్క గదిలో కూర్చుంటాను వచ్చి అడుగుండి అని అన్నారనమాట నాన్నగారు. చెప్పేవారు అసలు కోరిక ఏమి కోరుకోకూడదు మనం కోరుకోకుండా మన పని మనం చేసుకుంటా వెళ్ళాలి. కోరుకున్నాం అనుకోండి భగవంతుడు కోరుకున్నదే ఇస్తాడు, కోరుకోలేదు అనుకోండి అన్ని ఇస్తాడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు అని అన్నారు అని చెప్పేవారు అనమాట. నాకు కొంచెం చిన్నప్పటి నుంచి దేవుడి దగ్గర పువ్వులు పెట్టుకున్నా చదువుకునే టైం నుంచి కూడా చిన్నప్పుడు పెట్టుకున్నప్పుడు ఒకటే కోరుకునేది అనమాట నిశ్చలమైన మనసు తండ్రి అని కానీ బాగా చదువు రావాలని కానీ అలా పెట్టుకునేది అని కాదనమాట. మరి పూర్వజన్మ సంవత్సరం ఏంటి తెలియదు కానీ నిశ్చలమైన మనసు ఏమని అడిగిదాన్ని అనమాట. అలానే అడిగిదాన్ని భగవంతుని ఎప్పుడు అడిగాక నాన్నగారు ఇలా కోరికే వద్దన్నారు కదా వాళ్ళ కృష్ణాష్టం అనమాట. కోరిక వద్దన్నారు కదా, కోరికైనా అసలానే అని ఆ గదిలోకి వెళ్ళాను అనమాట. గదిలోకి వెళ్ళి నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరు కోరిక ఏం కోరుకోవద్దు అంటున్నారు కదా, నాన్నగారు పూజ దగ్గరికి వెళ్ళేటప్పటికి నిశ్చలమైన మనస్సు అని లోకంలో చూస్తా చెప్పాను ఉషా. ఇంకా అసలు వెలుగు తట్టుకోలేకపోయింది, పక్కోళ్ళ మీద ఇలా పడిపోయింది, వెలుగు తట్టుకోలేకపోయింది. నాన్నగారు కాసేపుకి తెలుసుకోలేకాను కాసేపుకి, తర్వాత నాన్నగారు అన్ని చేపట్టు తీసుకెళ్ళకుండా అన్నారు. ఇంకా అసలు ఆ కాంతి తట్టుకోలేకపోయింది అసలు, అక్కడ ఎంత కాంతిగా ఉంది అసలు. అప్పుడు అప్పటికి ఇప్పటికి ఇప్పుడు అంత ప్రేమ ముద్ద ఉషా. అప్పుడు ఆ కాంతి వేరు, ముద్దవితో అది వేరు, మళ్ళానే అప్పుడు వేరు, ఇప్పుడు అంత ప్రేమ ముద్దే, ఎటు చూసినా ప్రేమే. ఇంకా నాన్నగారు ఇదంతా అప్పుడు వేరు కొంచెం ఇంకో రకంగా నాకు అందరేమో ఎప్పుడు అవన్నీ చూడకో ఏంటో గాని ఏదో ఒక వైభవం, ఒక కాంతి, ఆ అందులో నా మౌనం ఒకటి ఉండేవారేమో, ఒక కాంతి కింద చూడకుండా ఉండలేక పరుగులు ఎత్తుకుని వెళ్తాం. ఇంకా ఇంటిగారు ఎంత పని ఉన్నా సరే ఆ టైంకి మాత్రం పరిగెట్టుకుంటా పాపం ఎవరు వద్దని ఊరు కదా, ఇంటి రోడ్డు కూడానే వద్దని ఊరు కదా, ఊళ్ళోనేమో అలానే అందరం వెళ్ళి పోవడం, నాన్నగారి దగ్గరికి వెళ్ళి పోవడం అట్లా. అది ఆ నాకు ఒకటే అనిపిస్తుంది, ఎంతో కొంత ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క మౌనం నా హృదయం పీలిస్తే గనక పని తొందరగా తెగులను మంది తొందరగా తెగుంటున్నారు. అసలు శక్తిని అంతా ధారపోసారు అసలు అప్పుడు నాన్నగారు,
బాగా
శక్తిని ధారపోసేసారు అప్పుడు అసలు. అసలు తర్వాత కుర్చీలో కూర్చున్నప్పుడు ఉష అసలు ఆమె ఆచరించట్లేదని బల్ల గుద్దేసేవారు, ఇంకా వినరా ఇంకా చెయ్యరా మీరు అని ఇలా బల్ల గుద్దేసేవారు ఒక్కొక్కసారి లోపల, ఇంకా కంగారు వచ్చేసి ఒక్కొక్కరికి అంతా గుద్దేసేవారు. ఆ చూపు వేరు ఉష అసలనే, ఇప్పుడు చూపుకి చాలా తేడా ఉంది అసలు ఉష.
అంటే ఆయనకి ఇంకా అలాగా అందరికి ఇచ్చేయాలని ఉండేది అనుకుంటా, అంటే ఆయన ఏదైతే పొందారో అది మీ అందరూ పొందేయాలనే ఆతృత అనమాట.
అవును అప్పుడు అది ఆతృత అనమాట, ఇక్కడ ఇచ్చేయాలని మాకు అలా అక్కడ అనమాట. అక్కడ ఇంకా అక్కడ నుంచి ఇంకా మామూలుగా ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేదు కదా మేము, పాపం మెడ్రాస్ వచ్చి ఊరు నాన్నగారు ప్రతి ఊర్లోనే వచ్చారు ఉష. ఆ ప్రేమకే అసలు నేను ఏమి ఇవ్వగలను కానీ కృతజ్ఞత కానీ, ఏలూరు కాదు విజయవాడ కాదు హైదరాబాదు అన్ని చోట్లకి, మెడ్రాసు అన్ని చోట్లకి వచ్చేవారు అసలని నాన్నగారు. మీరు అసలాగా నా ఒక్కదాని కోసం మీరు వస్తున్నారు కదా నాన్నగారు, ఇలా అనేవారు లేలా నేను రావటం ఏంటమ్మా నీ డివోషన్ అని తీసుకొస్తానమ్మా నీ దగ్గరికే అనేవారు అసలు. మెడ్రాస్ అయిపోయి ఒక్కరు వచ్చేవారు కదా, నేను ఒక్కదాన్నే కదా.
మీరు మెడ్రాస్ లో కొంతకాలం ఉన్నారంటే?
ఆ 3 సంవత్సరాలు ఉన్నాము సార్. ఒక్కోసారి ఉండే రోజులు ఉండేవారు అసలు, అని ఏ కూర ఉన్నా సరే ఇంకా అసలు ఎంత బాగుందమ్మా నువ్వు చాలా బాగుంది అంటే మనం తృప్తి పరచాలి కదా ఉష అసలు. అక్కడ ఉండేవారు అసలు ఏంటి వంటింట్లో కూర్చుని నేను కూర కోసుకుని మళ్ళీ కూర వేసేసి వచ్చేసి నాన్నగారి దగ్గర కూర్చునేది అనమాట. మళ్ళీ తొందేటప్పటికి నాన్నగారు భోజనం వడ్డించిన అంటే అదేంటమ్మా లేదు ఇప్పుడు దాకా నా దగ్గర కూర్చున్నావా అప్పుడెప్పుడు అంటుండిచ్చావునావా అసలేంటో తండ్రి కూతురు ఉంటారు అలా అనమాట. వంటింట్లోకి వచ్చేసి టెత్తపేడి దగ్గర నేను కూర కోసుకుంటాం, టెత్తపేడి దగ్గరకు వచ్చేసి లేలా కొబ్బరి నుంచి తీసేస్తావమ్మా ఎక్కడుందమ్మా అంటానే అసలు ఆ ప్రేమ అయిన అసలు ఎంత అలా అనిపించిందో అసలు. అని ఒక భగవంతుడిగా ఇంత సన్నిహితంగా ఉన్నా అంటే అసలు నాకు ఏం అర్హత ఉందని అలా తీసుకున్నారు అసలు నాన్నగారు అనిపిస్తుంది అసలు ఉషాసులని. అది నేను ప్రతి జన్మలోని నాకు అనిపిస్తుంది ఉషా మధ్య మధ్యలోని నేను పాపాల కంటే పుణ్యాలు చేశాను, కష్టాలు వచ్చేరాని అసలు ఇంత భగవంతుడిగా వచ్చి నన్ను ఇంత అమ్మ అని పిలుస్తూ దగ్గరికి చేర్చుకుని ఇంత అలా చూశారు కదా అసలు అని, ఇంతకంటే ఏం కావాలి అసలు వైభవం అసలు అని. ఈ కళ్ళు ఎంత పుణ్యం అలా భగవంతుని దర్శించగలిగి ఈ చేతులతో ఏమో వంట చేసి అసలు ఈ కాళ్ళతోనేమో దగ్గరించింది నాన్నగారు, మరి ఆ మనసును కూడా మీరు తీసుకోరా నాన్నగారు అని ప్రార్థించుకుంటాను అనమాట. ఆ మనసే కదా నన్ను వైపు ఇస్తాయి బయటికి, అది కూడా మీరు నాన్నగారు అనిపించింది అనమాట. నాన్నగారిని అడిగాను సార్ శుద్ధ మనసు శుద్ధ భక్తి ఎలా వస్తుంది అని అడిగాను నాన్నగారిని. శుద్ధభక్తి ఎలా వస్తుంది నాన్నగారు, శుద్ధభక్తి ఎలా వస్తుంది నాన్నగారు అని అడిగితే అప్పుడు నాన్నగారు చెప్పారు భగవంతుని నిరంతరం స్మరించటం వల్ల, భగవంతుని జ్ఞాపకంలో పెట్టుకోవటం వల్ల విశ్వాసం కలుగుతుందమ్మా లేలా నువ్వు నిరంతరం స్మరించాలి అక్కడ. అలా నీకేమో భగవంతుడి పట్ల విశ్వాసం విశ్వాసం కలుగుతుంది. అది నిన్ను శుద్ధ భక్తి దగ్గర అక్కడ ఆ విశ్వాసం నేను శుద్ధ భక్తి దగ్గర చేస్తుంది. భక్తి అంటే ఎలా నోట్లో కాదమ్మ, హృదయంలో భక్తి కలగాలమ్మ మనకి అని చెప్పి నాన్నగారు అన్నారు. చూడు సంవత్సరానికి చీకటిగా ఉందనుకో, ఒక దీపం మీద నిలిచేని ఆ వెలుగు చెక్కను వెలుపు అని చెప్పాలా, అదే వెలుపుస్తుంది. అలా నీకు హృదయంలో భక్తి కలిగింది అనుకో, నీకు హృదయంలో భక్తి కలిగినా నీ అజ్ఞానం అంత కాలిపోతుందమ్మా, నీ ఆనందం నీకు అనుభవంలోకి వస్తుందమ్మా అక్కడ అని చెప్పారు. మా శుద్ధ భక్తి ఎలా వస్తుంది దాన్ని తర్వాత నెమ్మది నెమ్మదిగా నేను దాన్ని సమన్వయపరుచుకున్నాను ఉష. ఎలా అంటే ఇప్పుడు హృదయంలో భక్తున్నారు కదా మా అన్నగారు అక్కడ, ఇప్పుడు కృష్ణుడు కూడా జ్ఞానాగ్ని కర్మానం అన్నాడు. ఏ ఇప్పుడు జ్ఞానాగ్నిలోనే వాసనలో సంస్కారం కాలతాయి కానీ ఈ దేహం ఏమో భౌతికమైన అగ్నికి కాలుతుంది కానీ అవి కాలవు కదా. అయితే జ్ఞానాగ్ని అంటే అక్కడ నా హృదయంలో అంతగా నా తండ్రి ఉన్నారు కదా, ఏ మనసు అయితే పని చేసినా మాట్లాడినా ఏది చేసినా ఏ మనసు అయితే నా హృదయంలో ఉన్న నా తండ్రితో తాదాత్మ్యం చెందిస్తూ నా ఉపాధి ద్వారా పని జరుగుతుంది నేను చూడగలుగుతున్నాను, అప్పుడు నా మనసులో ఉన్న వాసన నెమ్మదిగా కాలటం మొదలవుతాయి కదా అని లోపల నేర్చుకుంటున్నాను. లోపల అంటే అక్కడ వాసన అయ్యి కాలేదు హృదయంలో పడుతున్నా కదా, మనసు లోపలే ఉంది భగవంతుడు చేతులు లోపలే ఉన్నారు కదా, ఆ మనసు లోపల పరమాత్మతో సాధించాలి అని అందు ఒకసారి నాన్నగారు ఏం చెప్పారంటే ఉషా చెప్పారు నాన్నగారు ఎక్కడ వైద్య ఆంధ్ర ఆశ్రమానికి వచ్చినప్పుడు మా అత్తయ్య అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు అన్నారు మీ అత్తయ్య చెప్తా ఉండు నాకు ఏం పడుతుంది కదా నా దగ్గర కూర్చో అన్నారు. కాకపోతే మనం మూడో ఆఖరిసారి వెళ్ళినప్పుడు సరే అని నాన్నగారి దగ్గర కూర్చున్నాక అవన్నీ చెప్పారు, అత్తయ్య చెప్పినవన్నీ చెప్పాను నాన్నగారికి. తర్వాత ఆఖరిని అన్నారు నాన్నగారు అగ్నిహోత్ర కర్మ గురించి జిన్నూరు మీటింగ్ లోనే రెండు మూడు మీటింగ్ లో చెప్పాను లేలా, ఇప్పుడు రూమ్ లో కూడా చెప్పొచ్చాను. ఇప్పుడు అది అంతా కూడా సభ సాంప్రదాయ ప్రకారం చెప్పానమ్మా, ఇప్పుడు ఇది హార్ట్ టు హార్ట్ అమ్మా లేలా, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినా. అగ్నిహోత్ర కర్మ అంటే
కాశీలో చెప్పారంటే
కాశీలోనమ్మా, కాశీలో మీకు రూమ్ చెప్పారంటమ్మా, ఇప్పుడు రూమ్ లో చెప్పొచ్చారంట. తర్వాత రేపు వెళ్ళిపోతాను కానీ ఆంధ్రాశ్రమం వచ్చారు కదా, రేపు వెళ్ళిపోతాను చూడటానికి అదే
చూడటానికి చెప్పారు. అవునండి అవును,
అప్పుడు అన్నారన్నమాట ఇప్పుడు నేను చెప్పేది అంతానమ్మా హార్ట్ టు హార్ట్ అమ్మా లేలా, నువ్వు ఇది జాగ్రత్తగా వినమ్మా, ఇది అగ్నిహోత్ర కర్మ అంటే నువ్వు చేసే పని ద్వారా నీ మనసు నీ ఇంద్రియాలు నీ బుద్ధి పవిత్రం అయిపోవాలమ్మా, లేదా నువ్వు భగవంతుడి చేతిలో పని ఇట్లా ఉండాలమ్మా అక్కడ, ఇది నువ్వు మర్చిపోక మరి నువ్వు జాగ్రత్తగా నీకు అర్థమైందా అని అడిగాను. అర్థమైంది అన్నారంటే మరి నువ్వు జాగ్రత్తగా ఫాలో అవ్వేసి అని చెప్పారన్నమాట. నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాన్నగారు హృదయంలో భక్తి అన్నారు కదా ఉషా, ఇప్పుడు నాన్నగారు మన దినచర్యల్లో మన ప్రవర్తన ద్వారానే మనకు పవిత్రత వచ్చేయాలన్నారు కదా నాన్నగారు, మన దినచర్యలోనే మన మన పని అన్నిటి ద్వారా మనం పవిత్రత వచ్చేయాలన్నారు కదా. దానికి నాన్నగారు ఎలా చెప్పారంటే శుద్ధ భక్తి అన్నప్పుడు నాన్నగారు అన్నారు పవిత్రత కూడా ఉండాలమ్మా లేలా అని. నాన్నగారు ఎలా చెప్పారంటే పవిత్రత బేసిక్ గా పవిత్రత ఉండాలమ్మా, ఇప్పుడు ఒక మేడ కట్టాలని అనుకున్నావు అనుకో పునాదేమో ఒంటింటికి వచ్చేసి పైన మేడ స్ట్రాంగ్ గా కట్టావు అనుకో, అప్పుడు నీకు మేడ ఆగుతుంది అది పడిపోతుందా, నీకు పవిత్రత లేకుండా నేను మార్గంలోకి వెళ్ళిపోతున్నాను కర్మ మార్గంలో ప్రయాణం చేసేస్తున్నానంటే నీ సాధన ఆగుతుంది అది సాధన పడిపోతుందమ్మా, నువ్వు ముందు బేసిక్ గా పవిత్రత ఉండాలి, నువ్వు దైనందిన జీవితంలో ఎలా జీవిస్తే నీకు పవిత్రత వస్తుందో ఆ రకంగా జీవించడం నేర్చుకోను వాడు నీ ఆలోచన చేత ద్వారా అన్నారు. అని అప్పుడు నాన్నగారు నీ కరెక్ట్ గా ఉందనుకో నీ మాట చేత కూడా కరెక్ట్ గా వస్తుంది అన్నారు. నేను అన్నప్పుడు నాన్నగారిని అయితే నాన్నగారు ఆలోచన ఎరుక కలిగి ఉండాలా నాన్నగారు అన్నాను, అంటే అప్పుడు నాన్నగారు అన్నారు ఎరుకమ్మా మెలకు కలిగి ఉండాలి అక్కడ అన్నారు నాన్నగారు. అంటే నేను ఎరుక అంటే మామూలు మెలకుని ఎరుకుగా చెప్తాను అదే చెప్పింది నాన్నగారు చెప్పింది వేరుగా ఉంటుంది
అవును
మెలకుగా ఉండాలమ్మా అక్కడ మా ఆలోచన దగ్గర నువ్వు మెలకుగా ఉన్నావు అనుకో అప్పుడు నీకు భౌతికమైన ఆలోచన వచ్చిందనుకో, నువ్వు దాన్ని ఆధ్యాత్మికంగా తిప్పుకుని అక్కడే ఉంటుంది, బయటకు వచ్చాక మళ్ళీ పైన ఎక్కువ అవుతుంది. అక్కడ అక్కడ నువ్వు నిలుపుగా ఉన్నావు అనుకో, అప్పుడు నీకు భౌతిక ఒక ఆలోచన వచ్చింది అనుకో, వెంటనే అక్కడ నువ్వు భగవంతు పేరు తిప్పేసుకున్నావు అనుకో, అప్పుడు నీ మాట చేత కూడా కరెక్ట్గా వచ్చేస్తున్నారు. దీని పవిత్ర చేకూరుతుందమ్మా అన్నారు నాన్నగారు.
చాలా బాగుంది.
దీని ద్వారా పవిత్ర చేకూరు, ఆ పవిత్రత ఎప్పుడు కూడా నువ్వు పునాదిగా పెట్టుకోమా అన్నారు. ఐమే అక్కడ కాదు, ఒక షాప్ ఒక్కడికి ఒకటి అవసరం అవుతుంది కదా. నాన్నగారు చెప్తా చూడు ఒకసారి, రామకృష్ణ ఒక ఆవిడకి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, చేపలు తెచ్చి ఒకళ్ళు పులుసు ఒకళ్ళు వేపుడు ఒకళ్ళకి ఇడ్లు వండి పెడుతుందండి, చేపలకి ఎలా జీర్ణం అయితే అలాగా. అలాగే నాన్నగారు రూపు నాకు ఏదవసరమైతే ప్రతి సాధనలోనే చెప్పుకొచ్చారు ఉషా, నాకు ఎలా ఉపయోగపడతాయి అలా అన్నమాట, ఇంట్లోనే తీసుకొచ్చారన్నమాట. అది అక్కడ పవిత్రత వస్తుంది, పవిత్రత సపోతో నీకు సాధన తొందర తొందరగా తెలిపిపోతుందమ్మా అన్నారు నాన్నగారు. తొందరగా తెలుస్తున్నా అని నాన్నగారు అన్నారు. ఇంట్లో సత్సంగంలోనే నీవు నీ రమణ భాస్కర్ చదువు, కానీ ఇంట్లో ఎప్పుడు నువ్వు భగవాన్ పుస్తకం తప్ప చదవద్దు అన్నారు నాన్నగారు. నేను అన్నప్పుడు నాన్నగారు మీరు చెప్పినట్టు అనుకోండి, నాన్నగారు ఆచరించినప్పుడు పవిత్రత వచ్చినప్పుడు భాషణాలు నాకు అర్థం అవుతాయి కదా నాన్నగారు జీవించడానికి, లేకపోతే అర్థం అవుతారు అన్నారు. నాన్నగారు అన్నారు నువ్వు చెప్పింది కరెక్ట్ లేదా, కానీ ఇప్పుడు భగవాన్ మార్గం నేను చెప్పగలను, కానీ కుర్చుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయి అది తెలియకుండా నేను షుగర్ కోటింగ్ ఎలా వేస్తారో అలా నేనమ్మ భగవాన్ సబ్జెక్ట్ షుగర్ కోటింగ్ చెప్తున్నానమ్మా నేను, ఎందుకు చెప్తున్నారు వస్తున్నారు కదమ్మా అందరి కోణాల్లో అర్థం అవడం కోసం కింద దీపాయనమ్మా, కింద దీపే చెప్తున్నానమ్మ ఇప్పుడు నేను ఇక్కడ. కానీ నేను చెప్తున్నాను నీకు, నువ్వు ఇంట్లో ఎప్పుడు నే భగవాన్ భాషణాలే చదువు, భాషణాలు అనలేదు భగవాన్ పుస్తకాలే చదువు అమ్మా, ఇంకేది చదవద్దు, భగవాన్ మాట ఏ మాట పట్టు జ్ఞానం వస్తుందో నీకు తెలీదమ్మా లేదా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఇంకో మాట చెప్పి, నువ్వు పొద్దుటే నీ వంట దగ్గరికి వెళ్తావు కదా లేలా, వంట దగ్గరికి వెళ్ళినప్పుడు భగవాన్ పుస్తకం ఇలా తీయి ఒక పేజీ అంటారు, ఇలా తీయి తీసే ఏదో ఒక మాట కదా ఒక్క వాక్యం చదివి నువ్వు నువ్వు నీ పనిలోకి పనిలోకి వెళ్తా సాయంత్రం దాకా దాన్ని తిప్పు లోపల, నువ్వు తిప్పుకోవటంలో ఏమవుతుందంటే సహజంగా నీ లోపల అర్థం స్ఫురిస్తూ ఎంతో కొంత జీవించడానికి నీకు ముందుకు వస్తావు నువ్వు అని ఆ మాట చెప్పారు అక్కడ నాన్నగారు. అసలు ఒక రకంగా ఆపర్చడానికి ఎక్కువ అవకాశం అన్నమాట నాన్నగారు చెప్పేది అనమాట, గోల్ చూపిస్తా నాన్నగారు. నాకు నాన్నగారు బోధ ఎక్కువ ఇష్టం భగవాన్ కంటే, ఏమున్నాయనంత నాకు స్థాయి లేదు, లేకపోతే చిన్న చిన్న మాటలు ఇష్టం, దృష్టి మారవలే ఉనికి ఇవన్నీ చెప్తారు కొంత, కానీ చెప్తారు నాన్నగారు అంటే మాత్రం ఈ భాష ఈ
కట్ అయిందమ్మా, అంటే లైన్ లోనే ఉన్నారు కానీ కట్ అయింది.
లేదు లేరు, ఒకసారి చేస్తాను. హలో,
అంటే లీలాంటి
హలో
హలో వినిపిస్తుంది
అమ్మ సతీష్, మళ్ళీ అదే 1 మినిట్ నుంచి వినపడలేదమ్మా, ఒకసారి
అలాగే
ఉషా.
ఆంటీ ఆంటీ చెప్పండి, అంటే ఇంకా కట్ అయింది, అది ఒకసారి రిపీట్ చేయరా.
భగవాన్ నాన్నగారు అంటే ఎక్కువ ఇష్టం కదా. నాన్నగారు ఒకసారి అడిగారు, ఒకసారి నాన్నగారు ఇంటికి వెళ్ళేటప్పటికి నాన్నగారు అమలాపురం మాస్టర్తో మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ ఉంటే వెళ్ళేటప్పటికి అన్నారు నాన్నగారు, లేలా నీ గురించే చెప్తాను రా అన్నారు. అని అన్నారు రామకృష్ణ రామ్మ చెప్పాడమ్మా, నదిలోని పుల్లలు కొట్టుకెళ్తా ఉంటే పక్షులు వాళ్తాయి, వాళ్తేనేమో కొన్ని పక్షులు వాళ్ళని పుల్లలేమో ఆవల ఒడ్డుకు చేర్చేస్తాయి, కొన్ని పక్షులు వాళ్ళని ఏమో నీటిలో ముంచే మునిగిపోతాయమ్మా. అలా నువ్వుని భీమవరం పార్వతీనమ్మా భయపడుతున్నారమ్మా, మునిగిపోతారమ్మా. మీరిద్దరుని ధైర్యంగా జీవించుకోండి, ముందు మీరిద్దరు భయపడుతున్నారు, మీరు చెప్పగలరు కానీ భయపడుతున్నారమ్మా మీరు అని అని అన్నారు. అని అప్పుడు నాన్నగారు చెప్పారనమాట, తెలివి మైండ్ లో ఉంటుందమ్మా, హృదయంలో జ్ఞానం ఉంటుంది. తెలివి ముఖ్యం కానీ జ్ఞానం మైండ్ లో ఉండదు, తెలివే ఉంటుంది మైండ్ లోని, హృదయంలో జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ ముఖ్యం అమ్మా అన్నారు నాన్నగారు. అంటే ఆ హృదయంలో ఉన్న నాన్నగారు ఫీలింగ్ ముఖ్యం అంట. అది అసలు ఎంత వైభవంగా ఉంది మాట అసలు. అక్కడ నిజంగా ఆ ఫీలింగ్ దగ్గర ఉన్నాం అనుకో ఉషా, ఇంకా భయపడేవాడు ఎక్కడున్నాడు?
అవునండి,
ఆ ఫీలింగ్ దగ్గర నేను ఉండగలిగాను అనుకో, ఇంకా నాన్నగారే కదా. ఇప్పుడు చూడు వాళ్ళు మాట్లాడించింది నాన్నగారు, వినేవారు నాన్నగారు, అంతా నాన్నగారే కదా, ఉన్నదే నాన్నగారు కదా అసలు అక్కడ. ఇన్ని చెవులు వింటున్నాయి, ఇన్ని నోర్లు మాట్లాడుతున్నాయంటే ఏ నాన్నగారు అందరి హృదయాల్లో ఉండి ఎలా పనిచేస్తున్నారు చూడు అసలు అక్కడ. అదే
మీ మాటకి అడ్డొస్తున్నాను ఇక్కడ, నాకు మాట నాన్నగారు అన్నది బాగా జ్ఞాపకం వస్తుంది. బ్రహ్మ కర్మ సమాధి అన్నారండి.
ఏంటమ్మా?
బ్రహ్మ కర్మ సమాధి.
బ్రహ్మ కర్మ సమాధి,
బ్రహ్మ కర్మ సమాధి. ఒక స్పీచ్ లో అసలు అద్భుతంగా చెప్పింది ఏంటంటే, అంటే ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు అట్టిపండు ఉదాహరణ ఇచ్చారండి, ఉదాహరణ ఇచ్చామన్నారంటే ఇప్పుడు ఒక ఇప్పుడు అత్తం ఉంది, అత్తం బ్రహ్మం, ఏ అది చెట్టు బ్రహ్మం, చెట్టు నుంచి వచ్చిన అత్తిపండు బ్రహ్మం, నీ చేతికి అందడం అనే ప్రక్రియ బ్రహ్మం. ఏ నువ్వు ఇంకెవరికన్నా అది ఇస్తే ఆ ఇవ్వడం బ్రహ్మం, ఇచ్చే ప్రక్రియ బ్రహ్మం, అత్తిపండు బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, పుచ్చుకునేవాడు బ్రహ్మం,
అంతా బ్రహ్మమే.
ఏ సో మొత్తం బ్రహ్మమే. అలా నువ్వు సెపరేట్నెస్ చూడకుండా, ఎందుకంటే అంతటా ఉన్నది బ్రహ్మము, బ్రహ్మం నిజము, నువ్వు కల్పితం కాబట్టి నువ్వు అంటే ఇంకా వేరు చూడకుండా నువ్వు అంతా బ్రహ్మమే అనే దృష్టితోటి గనక నువ్వు చూడడం అనే ట్రిక్ నేర్చుకున్నావంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ మనసు రాలిపోయి బ్రహ్మాకారం చెందుతుంది అన్న అని బ్రహ్మ కర్మ సమాధి. ఇది అంటే అద్భుతమైన చిట్కా అంట భగవంతుడు మనకి ఇచ్చింది.
అయితే
లేకపోతే అదే అన్నారు, లేకపోతే ఒక అత్తిపండు ఇచ్చి 100 అత్తిపళ్ళు ఇచ్చిన గర్వం తెచ్చుకుంటాం మనము వేరు భావన వల్ల.
అవునవును,
అదే కనుక నీ వేరు భావన పోతే అసలు నువ్వెవడు ఇవ్వడానికి, ఇచ్చేవాడు ఎవడు, పుచ్చుకునేవాడు ఎవడు, ఇక్కడ బ్రహ్మమే అక్కడ బ్రహ్మమే, ఇచ్చే ప్రక్రియ బ్రహ్మం, అత్తిపండు బ్రహ్మం అన్నారు అనమాట. అంటే చాలా ఉదాహరణలు ఇచ్చారు, చాలా ఉదాహరణలు ఇచ్చారు, అందులో ఒకటి అనమాట అంటే బాగా అర్థం అవడానికి చెప్పింది. ఎందుకు అంటే ఇలా గనక నువ్వు ఉన్నది ప్రతిదీ బ్రహ్మమే, బ్రహ్మానికి భిన్నంగా మంచి లేదు, చెడు లేదు, కష్టం లేదు, నష్టం లేదు, ఏదొచ్చినా కూడా అహంభావనకే, మనం చైతన్యము, ఉన్నదంతా చైతన్యం, చైతన్యం దృష్టి నుంచి చూస్తే రెండు లేదు, అది అంతా బ్రహ్మము అని గనక మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీకు తెలియకుండానే నీ ద్వైత భావన డ్రాప్ అయిపోయి ఆ ఏకత్వం అనుభవంలోకి వచ్చేస్తుంది అన్నారండి.
అవును, అది వైభవం ఇక్కడ. కానీ మనకి చెప్పండి, ఉషా
చెప్పండి 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 అండి చెప్పండి.
ఇప్పుడు బ్రహ్మభావం, ఇప్పుడు మనకి బ్రహ్మభావం లేదు కదా, కనీసం ఇప్పుడు నాన్నగారంటే ఇష్టం అనుకో, అసలు ఉన్నది నాన్నగారే కదా, నాన్నగారంటే చైతన్యమే, చైతన్యమే నాన్నగారే. కానీ మనకు రూపం ఉంది కాబట్టి మాట చెప్పుకోవాల్సి వస్తుంది మనకి అక్కడ. ఉన్నది నాన్నగారే. ఇంకా ఇప్పుడు నిజంగానే నాన్నగారే వింటున్నారు, నాన్నగారే చెప్తున్నారు అన్నాక భయం లేదు ఇక్కడ. నాన్నగారే వింటున్నారు, నాన్నగారే చెప్తున్నారు అక్కడ అంతా. ఇంకక్కడ ఉన్నది నాన్నగారే. ఉషా దీనికి నాన్నగారిని ఒకసారి నేను భయ అదే మొదట్లోనే చెప్పడానికి, ఫస్ట్ నాన్నగారి కంటే 10 సంవత్సరాలు దూరం అయ్యాం కదా, అప్పుడు సత్సంగం అయ్యని పెట్టుకుంటే తప్పులు అంటే భాషణాలు అర్థమయ్యేది కాదు నాకు. అప్పుడు నాన్నగారితో నేను చెప్పాను, నాన్నగారు నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు, నిజంగా నేను తప్పు చెప్పాను అనుకోండి నాన్నగారు అందరూ నమ్మేస్తారు కదా నాన్నగారు, నేను చెప్పాలంటే అప్పుడు నాన్నగారు చెప్పారనమాట. లీల నువ్వు చెప్పి ముందు ఒక్కసారి భగవంతుని మీద భారం వేసుకో, భారం వేసుకుని భగవంతుడు చెప్తున్నాడు అనుకుని మొదలు పెట్టు. ఒకవేళ నీ నోటి ద్వారా తప్పు వచ్చినా అక్కడ భగవంతుడు ఏం చేస్తాడు అర్థం చేసి, అర్థం చేసుకుని బుద్ధిని కలగజేసి దీన్ని అర్థం చేసేస్తాడు వాళ్ళకి. నువ్వు అసలు అక్కడ భయపడొద్దమ్మా, అసలు నువ్వు అక్కడ ప్రతిదీ ఏ టు జెడ్ అన్ని చీరల కాడ కూడా చెప్పారు ఉషా. నేను అంకుల్ పోయిన తర్వాత ఒకే ఒక్క చీర ఉంచాను ఉషా, దరి చీర అప్పుడు కూడా మామూలుగానే ఉండింది, అసలు ఏది ఉండింది కాదు. ఆ ఒక్క చీర అప్పుడు కూడా ఎవరు లేనప్పుడు వెళ్ళిదని నాన్నగారి దగ్గర అనమాట. వెళ్తే ఆ చీర కట్టుకుని వెళ్తే అసలు చిన్న అంచు ఉషా, దరి అంచు, నాతో మాట్లాడే సేపు చీర వంక చూస్తానే ఉన్నారు ఉషా. ఆ చిన్న అన్నారు అమ్మా లేలా బట్టల దగ్గర నిరాడంబరంగా ఉండమ్మా అని చెప్పారు ఒక మాట.
అయ్యో బాబాయ్, అందుకే అసలు ఎప్పుడు మిమ్మల్ని సింపుల్ గానే తప్ప ఇంకో రకంగా మాకు అసలు జ్ఞాపకం, అంటే లీలా అంటే అంటే ఒక సింపుల్ చీర వినయంగా ఒదిగిపోయి ఉండడమే తెలుసు మాకు.
కాదు అసలు చూడమ్మా, మాట ద్వారా శక్తిని పంపమ్మా ఉష. అలా అసలు నాకైతే అనిపిస్తుంది అసలు అందరికీ అయితే తల చెప్పక్కర్లేదు బోధ, ఇంకా ప్రతీది ఇంకా ప్రతి క్షణం బోధ చెప్తానే ఉన్నారు ఉషాసరాని. అన్ని అన్ని చోట్ల అన్నిటిలోకి తీసుకెళ్ళి ధ్యానం గురించి చెప్పారు ఉషాసరాని. ధ్యానం ఎప్పుడన్నా చేస్తావమ్మా అన్నారు తక్కువ నాన్నగారు ఎప్పుడన్నా అంటే, అప్పుడు నాన్నగారు చెప్పారు ఇప్పుడు నువ్వు ధ్యానానికి కూర్చున్నావు అనుకోమ్మా, ఉన్న తలంపులన్నీ నొక్కి పెడతావు, నీ ఇష్టదైవాన్ని పెట్టుకుని అక్కడ ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తావు, నువ్వు పావుగంట చేస్తావు, 20 నిమిషాలు చేస్తావు, తర్వాత నువ్వు బయటకు వచ్చేస్తావు అనుకో, వచ్చేసిన తర్వాత మళ్ళీ అన్ని విజృంభించేస్తాను ఇక ఎక్కడ. అలా నేను చెప్తున్నానమ్మా నీకు సహజ ధ్యానం. ఇప్పుడు నువ్వు పని చేసుకుంటే ఏది చేసినా సరే, నువ్వు తిరుగుతా ఉన్నా సరే, కాని తలంపు వస్తుంది నీకు ఇక్కడ. కాని తలంపు నువ్వు మహాత్ములు బోధలు వింటున్నావు నువ్వు అక్కడ, కాని తలంపులో నువ్వు విడదీసి దాన్ని నీ నీ దారిలో నువ్వు ఎక్కడైతే ఉండాలన్నో అక్కడ పెట్టుకుంటావు నువ్వు అక్కడ. ఏ తలంపు వస్తాను కాని తలంపులోంచి విడదీసి, ఇప్పుడు అది ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా పిల్లలు ఏదైనా గుర్తుకొచ్చారనుకో, గుర్తుకొచ్చినప్పుడు వెంటనే నేను నాన్నగారే ఉన్నారు, ఎవరో ఎవరికి ఏమి కారు అన్నారు కదా, నేనే భగవంతుడు, నేనే నా గురువు బిడ్డ, నా ఆళ్ళు గురువు బిడ్డలే కదా, ఆయనే చూసుకుంటాను అని చెప్పి నేను నాన్నగారి స్మరణలోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి నేను విచారణ మార్గంలోకి వెళ్తాను, ఏదో ఒక మార్గంలో నేను జీవిస్తున్నాను అనుకో, అలా ప్రతి దాంట్లో కూడా నువ్వు అలా జీవిస్తా ఉండు అన్నారు నాన్నగారు అక్కడ. అది సహజ ధ్యానం, ఇది నేను తొందరగా దగ్గరికి చేరుస్తున్నామ్మా, ఇది నీకు అక్కడ నువ్వు నొక్కుతున్నావు అక్కడ, ధ్యానం అంటే నొక్కుతున్నావు నువ్వు అక్కడ, ఇక్కడేమో చేస్తున్నావు నువ్వు, ఇక్కడ విడదీసేస్తున్నావు నువ్వు అక్కడ, కాని దాన్ని విడదీసి ఏదైతే సత్యం దాని వైపు తిరుగుతున్నావు నువ్వు అక్కడ.
ఇక్కడ
నువ్వు అలా
చాలా ఇంపార్టెంట్ అంటే మనసుని అణిచి ఉంచడం కాదు, సహజంగా దానికి మృతి ఇవ్వడం అన్నమాట.
ప్రతి దాంట్లోనమాట, ప్రతి దాంట్లోని ఎందుకంటే మనకు బోధ అంతా పెట్టేశారు కదా ఉషా, మనకి అక్కడ లోపల బోధ పెట్టారు కదా నాన్నగారు, మనకి అందరికి గుర్తున్నాయి చూడు ఏది చేస్తామని నాన్నగారు ఇలా వద్దన్నారు కదా అని. ఇప్పుడు
మనకి అంటే నాన్నగారు కూడా అందుకే అనేవారు అదే, భగవాన్ దగ్గర ఒక కుక్క పడుకుని ఉంటే ఒక భక్తుడు చూసి అబ్బా ఎంత అదృష్టం ఈ కుక్క, నీ సమక్షంలో అది సమాధిలోకి వెళ్ళింది, దాని భాగ్యం కూడా మాకు లేదు అంటే ఎందుకు నీకు ఆ ఎందుకు నిర్వికల్ప సమాధి కావాలా నీకు, నీకు సహజ సమాధి ఇస్తాను అన్నారు. అలా నాన్నగారి ప్రతి మాట అంటే ఎంత ప్రాక్టికల్ గా తీసుకొచ్చారంటే, మనసుని అణిచిపెట్టడమో ఏదో కృత్రిమంగా చేసి దాన్ని కంట్రోల్ చేయడం కాదు, ఆ అంటే మన అసత్యంలో నుంచి మెల్లగా సబ్జెక్ట్ ద్వారా అండర్స్టాండింగ్ ద్వారా విడుదలాంటి
అది విడుదల చేసేస్తారు నాన్నగారు
నన్ను.
అక్కడే ఆ మెలికి దగ్గరే మనకి తేలికైంది ఉషా
చాలా చాలా.
అక్కడే
అందుకే ఇటువంటి గురువు అసాధ్యం అనిపిస్తుంది అంటే మన అదృష్టం అసలు మామూలు అదృష్టం కాదు.
అవునమ్మా, కాదు ఇప్పుడు భగవాన్ అయ్యి ఉన్నారనుకో చెప్పేసి అలా చెప్పుకుంటే వెళ్ళిపోయేవారమ్మా. ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు నా బొడ్డని అనుకో, నాకు అది చేతనపోతే మళ్ళీ ప్రాక్టికల్ చూపించేవారమ్మా ఉషా. ఇప్పుడు నాన్నగారు మీరు అందరూ కొంచెం తెలివైన అంటే అలాంటి ఎందుకు పెద్దలు అంటే క్రిత జన్మలో మీరు చేసుకొచ్చారమ్మా ఉషా, అది నేను చెప్పిదమ్మా చేసుకురావడానికి. చెప్పమంటే
లేదులేండి అంటే ఆయన అనుగ్రహంలో మనల్ని విడగొట్టడం అనేది ఇంకా కేవలం దయ అంటే ఇంకా మనం ఏం చేసుకొచ్చాం మనకి తెలియదు.
అవును, ఏ మళ్ళా ఒకసారి
ఒకసారి నాన్నగారు మీటింగ్ లోని ఇంద్రియార్థేష్ వైరాగ్యం చెప్పారే, చెప్తే నాన్నగారు అక్కడ దానికి ఏమని చెప్పారంటే, పులిని బోన్ లో పెట్టామనుకోండి, పెడితే అది ఏం చేస్తుందంటే బోన్ లో ఇనప తలుపులతో వేసేస్తారు కదా, నాలు పక్క నుంచి ఏమైనా సురికి బయటకు వచ్చేద్దామా అని చూస్తూ ఉంటుందంట. చూస్తే ఏది వచ్చినా దానికి అవకాశం లేక పడి ఉంటుందంట. అలాగే మన ఇంద్రియానికి వైరాగ్యం ఇస్తే మన మనసు అంట ఈ కళ్ళతో చెడ్డ చూడాలంటుంది అనుకుంటుందంట, చెడ్డ వినాలనుకుంటుందంట, చెడ్డ మాట్లాడాలనుకుంటే ఇంద్రియాలు ఏమీ సహకరించమంట దానికి. అప్పుడు అలా సహకరించినప్పుడు పడి ఉంటుందంట లోపల, లోపల మనసు పడి ఉంటుందంట. పడి ఉంటే అప్పుడు నాన్నగారు దీనికి అన్నారు, ఇంటికింటికి వచ్చిన తర్వాత మేము సత్సంగంలో మళ్ళా దీని గురించి చెప్పుకుంటే అది మళ్ళా మాకు అర్థం అవటం కోసం, క్లారిటీ ఇవ్వటం కోసం నాన్నగారు ఏం చేశారంటే మళ్ళా రాత్రి స్వప్నంలో కనిపించాక అప్పుడు ఏమైందంటే గిరిప్రదక్షిణ చేస్తున్నాను నేను. గిరిప్రదక్షిణ చేస్తా అంటే ఫస్ట్ ఏమైందంటే వెనకాల నుంచి ఒక్కొక్క కరవటానికి పళ్ళు ఇలా బయట పెట్టుకుని వచ్చేస్తాను అనమాట, పరుగు పరుగుని వస్తా ఉంటే నాకు మనసు కదలలేదు అక్కడ, కానీ కర్ర ఎలా వచ్చిందో చేతిలోకి వచ్చింది అనమాట. దాన్ని ఇలా వెనక్కి పెట్టేటప్పటికి ఈ పక్కన ఆ పక్కననేమో పిల్లులు వచ్చేసినాయి కరవటానికి, ఎదరి నుంచి పాములు బుసలు కొట్టుకుంటా వచ్చేస్తున్నాయి అనమాట. కానీ అయినా మనసు కదలలేదు, చుట్టూ తిప్పుతుంది కర్ర, చుట్టూ తిప్పేటోడికి కాసేపటికి మామూలుగా వచ్చేసింది. మళ్ళీ అప్పుడు ఏమైందంటే కుడి చేతి పక్క నుంచి కోతులు నడిచి వస్తున్నాయి, బట్టలు వేసుకుని ఇలా నడిచి వస్తున్నాయి అనమాట. ఆ కోతులను చూసేటికి మనసుకు భయం పట్టింది, నెమ్మదిగా నడక తగ్గించేసింది, భయం వచ్చింది అనమాట. నెమ్మదిగా నడుస్తున్నాను అనమాట, నడుస్తుంటే ఈ లోపు వెనకాల నుంచి ఒక వ్యాన్ వచ్చింది, వ్యాన్ వచ్చి నా పక్కన ఆఫ్ చేశారు. ఆఫ్ చేసేటప్పటికి నేను ఇలా వ్యాన్ ఎక్కి తల తిప్పేటికి ఆ స్టీరింగ్ దగ్గర ఉన్నాయన ఒక మహాజ్ఞాన్ అనమాట, లోపల అందరూ భక్తులు ఉన్నారు. ఆయన నా కళ్ళల్లో చూశారు, నేను చూశాక అప్పుడు ఆయన ఏం చేశారంటే లైట్లు ఫోకస్ చేశారు. ఆ లైట్లు ఎప్పుడైతే ఫోకస్ చేశారో నా భయం పోయిందంట, ఆ లైటింగ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. పరిగెత్తుకుంటే కోతుల భయం పోయింది. ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి ఒక చోట ఏమైందంటే ఒక దేవతా స్త్రీలు స్నానం చేస్తున్నారు, నది ఒకటి ఉంది, స్నానం చేసి వచ్చి తెల్లటి బట్టలు వేసుకుని తలలు తుడుచుకుంటున్నారు అనమాట. తుడుచుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూడానే గిరిప్రదక్షిణ నడిచే వచ్చారా అని అడుగుతున్నాను అనమాట. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఈ లోపు ఎలా వెళ్ళిపోయాను, విరూపాక్ష గుహలోకి వెళ్ళిపోయాను అనమాట. విరూపాక్ష గుహలోకి వెళ్ళిపోతే అక్కడ వ్యాన్ లో కూర్చున్న ఆ స్వామి అక్కడ విరూపాక్ష గుహలోని ఆ లింగం దగ్గర కూర్చున్నారనమాట. కూర్చుంటే ఆ దగ్గరికి వెళ్ళి స్వామి ఒకసారి గుడ్డ ఇప్పరా అని అడిగాను. పైన కాషాయ గుడ్డ కడతారు కదా, ఒకసారి ఇప్పరా అనమాట. అది కొంచెం ఊరికే నలకంత ఇలా ఇప్పారంటే మొత్తం సృష్టి అంతా నామరూపాలు లేవు కాంతి అనమాట. ఇంకా అట్లా కళ్ళు ఇంకా చూడలేకపోతున్నాను, వెదికేకలు పెట్టేశాను అనమాట. స్వామి ఆ గుడ్డ కట్టేయండి, నేను చూడలేకపోతున్నాను స్వామి అని వెదికేకలు పెట్టాను అనమాట. ఆ స్వామి ఏం చేశారంటే ఆ గుడ్డ కట్టేసేసి అందులోంచి విభూతి తీసి ఇచ్చారనమాట నాకు. విభూతి తీసుకొచ్చి మెలకు వచ్చేసింది అనమాట. అప్పుడు మొన్నాడు అంటే నేను అప్పుడు చెప్పాను అనమాట, ఇప్పుడు మన గురువు మనకి ఏం చేస్తున్నారంటే ఊరికే కళ వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, అది మనని ఎలా ఆచరణలో తీసుకోవాలో మన గురువు మనకు చూపిస్తున్నారు ఇది ఇక్కడ. అది ఏంటంటే చూ మనకి ఇప్పుడు నాన్నగారు ఇంద్రియార్థేష్ వైరాగ్యం అన్నారు, వైరాగ్యం కొంచెం చేతిలో ఉంటే మన ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తే ఖడ్గం ఉండాలి, వైరాగ్యం అనేది ఖడ్గం ఉండాలి మనకి అక్కడ. అంటే ఇంద్రియాలకు వైరాగ్యం అంటే ఖడ్గం అనమాట అక్కడ. ఇప్పుడైతే మనకి స్వాధీనంలోకి వచ్చినాయో మనసు దగ్గరికి వచ్చేవాడు గురు దయ ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి. మనసు మన స్వాధీనం కాదు అది, అది గురు అనుగ్రహం ఏంటంటే లైట్లు ఫోకస్ చేశారు, దయ అనే లైట్లు ఇచ్చారు. ఆ దయ అనే లైట్ మనసును దాటేసింది, మనసును దాటేటప్పుడు నా దాటి చెప్పారు మనకి మనసును దాటితే సిద్ధులు వస్తాయని.
అవును,
ఇప్పుడు నిజంగా ఆ నదిలోనే దేవతా స్త్రీలు స్నానం చేశారు, నేను కూడా నదిలో స్నానం రాగిపోతుంది దేవతల కింద. కానీ నన్ను గురువు అంటే ఆ బ్రహ్మం దగ్గర తీసుకెళ్లిపోయారు అక్కడ. తనలో నాలో ఉన్న అజ్ఞానం వల్ల ఆ బ్రహ్మను చూడలేక వెదికేకలు పెట్టాను అక్కడ, ఆ వెదికేకలు పెట్టి చూడలేకది అసలు అక్కడ. అన్నాక తర్వాత ఒకసారి నాన్నగారు రెండు మూడు పట్ల అన్నారు అనమాట, నాకు విరూపాక్ష గుహ అంటే ఇష్టం అని రెండు మూడు సార్లు చెప్పారు. చెప్పేసారి కదా అని చెప్పి చిన్న స్లిప్ మీద ఏమీ రాలేదు, విరూపాక్ష గుహ గురించి రాశాను అనమాట. అది ఒక్కటే రాసి నాన్నగారు నా నిజ అంటే అక్కడ స్వప్నావస్థలో చూశాను కదా, జాగ్రత్త అవస్థలో ఆ వెలుగు నేను చూడ అది నేను అలా చూడాలంటే నేను ఎలా జీవిస్తే చూడగలను నాన్నగారు అని రాశాను. ఇప్పుడు నాన్నగారు చదివి రెండు సార్లు చదివారు, చదివి అన్నారు చాలా మంచి స్వప్నం అమ్మాయి ఇది. కానీ వివేకానందమ్మ ఇది జాగ్రత్త అవస్థలో వివేకానందుడికి రామకృష్ణ పరమహంస చూపిస్తే వివేకానందుడు అంతటి వాడి తట్టుకోలేకపోయాడమ్మ లీలా ఇది. అది తట్టుకోలేరమ్మ, ఎలా తట్టుకోగలవు వివేకానందుడు అమ్మ ఏదో చేసేస్తున్నావు నన్ను ఏమి చేయకని కేకలు పెట్టిచ్చాడమ్మ వివేకానందుడు, అది చూడలేదు అని అప్పుడు నాన్నగారు అన్నారు. మహారాష్ట్రలో అది నేను ఎలా జీవిస్తే ఆ అనుభవం వస్తుందని జాగ్రత్త అవస్థలోని అడిగాను కదా నాన్న, అప్పుడు మహారాష్ట్రలోనూ గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది, ఒక 60 సంవత్సరాల ఆవిడ వచ్చింది. వచ్చి స్వామి స్వామి నాకు జ్ఞానం ఎలా వస్తుంది స్వామి అని అడిగింది. అడిగితే అయితే సరే నేను ఒక కాగితం పెన్ను నీకు ఇస్తాను, నీకు ప్రొద్దుట్లు లేచింది మళ్ళా పడుకు మీద ఎలాంటి తలంపు వచ్చినా తలంపులు అన్ని రాసుకురా అన్నారు. అంటే అమ్మ ఏంది వెళ్ళాకనే మొన్నటి పొద్దుట ఖాళీ పేపర్ పట్టుకుని వచ్చేసింది, అదేంటి నేను చెప్పాను కదా రాసుకురమ్మని. అంటే అంత అక్కడ నేను స్వామి అని అంద ఇక్కడ అన్నాక రాయలేనంటున్నావు కదా, అయితే నేను నాకు ఇచ్చేయి నాకు జ్ఞానం అంటున్నావు కదా నేను చెయ్యి అని అడిగారు. మరి నీకు ఇది అర్థమైందని అని అడిగారు. నేను ముందు మాట్లాడలేదు, తర్వాత మళ్ళీ అడిగారు అర్థమైందని చెప్పింది అన్నారు. అయ్యాను బరువుపోయినని అంటే అక్కడ నాన్నగారు ఆ క్లారిటీ ఇవ్వటానికి నేను చెప్తున్నాను వర్షాసులని, ఎందులో అయినా సరే ఆ తెలియని దాన్ని అసలు ఆ స్వప్నంలో చూపించో ఏ ఆ మానసిక అనుబంధానికి, మానసిక అనుబంధం కదా ఎక్కువ ఎప్పుడు అసలని దానికి అసలు ఆ ఇది కూడా నాకు ఏదైతే అర్థం అవ్వలేదో అది అలా క్లారిటీ తీసుకొచ్చి ఎంతో కొంత నిలబడి అవకాశం ఇస్తారు సార్. దానికి కూడా నాన్నగారు మనసు అంతర్ముఖంగా వెళ్తుంది కానీ అక్కడ స్థిరపరచలేకపోతున్నాను ఎలాగ నాన్నగారు అక్కడ అసలు అని అడిగితే నాన్నగారు అన్నారు నీకు ఆ పని నేను చేసి పెడతానమ్మా, నీ పద్ధతులు నువ్వు సాధన చేసుకో, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నావు అలా చేసుకో, ఆ పని నేను చేసుకుంటాను. అంటే మనకు నెమ్మదిగా బుద్ధకించడం లోపలికి తీసుకెళ్ళటానికి. ఇప్పుడు మన పిల్లలు చూడు సార్ 2-3 సార్లు బాగా చేస్తున్నారు ఇంకా చిరాకే వదిలేస్తాం.
అవునండి అవును
చేస్తున్నా సరే అమ్మ అమ్మ నాకు ఆ పిలుపుకాడే దుఃఖం వచ్చేసింది, అసలు ఎంత తింగర పని చేసినా సరే మళ్ళీ అమ్మాయి ఎంత ప్రేమగానో అందులోంచి తీసుకురావటం మళ్ళా లోపలికి ఎలా వెళ్ళాలో చూపించడం అసలు అని ఒకసారి అడిగారు
సార్
కాదు నీకు ఈ భూమి మీద రావాలని ఉందా లేదా అని అడిగారే, అడిగి మళ్ళా అన్నారు ఇంకా బాధ్యతలు ఏమీ లేవు కదా అన్నారు. ఆయన అన్నారు నువ్వు పన్ను కట్టక్కర్లేదు కదా అని మళ్ళీ అన్నారు, నీకు ఆలోచనలు రావట్లేదు కదా అన్నారు, ఆలోచనలు వస్తున్నాయి నాన్నగారు అన్నారు, ఏం వస్తున్నాయి అన్నారు, ఎప్పుడు సరిపోయిన గొడవలు వస్తాయి నాన్నగారు అన్నారు. అదేంటమ్మా ఇంకా సరిపోయిన గొడవలు గుర్తు రాకూడదు, కాలం వేస్ట్ అయిపోతుంది నీకు, భగవాన్ భగవాను భగవద్గీత గురించి ఇంత వైభవంగా చెప్తారని నేను కూడా అనుకోలేదమ్మా అసలు ఎప్పుడుని భగవద్గీత గురించి ఏమని చెప్పారంటే కృష్ణుడు వసుదేవుడు గారు అబ్బాయి చెప్పలేదు భగవద్గీత, మళ్ళనేమో యశోద పెంచిన కొడుకే చెప్పలేదు, రాక్షసులు సంతని కృష్ణుడు చెప్పలేదు, కృష్ణుడు భగవంతుడే భగవద్గీత చెప్పాడు, ఈ లీలని అబద్ధమని కొట్టుపాడేశాడమ్మా భగవాన్. కానీ మనమేమో ఈ లీలని ఏమో ఎంత వైభవంగా చెప్పుకుంటున్నామమ్మా అసలు కృష్ణుని లీలని, కానీ భగవాన్ ఆ లీలని అబద్ధమని కొట్టుపాడేశారమ్మా. ఇప్పుడు మరి భగవాన్ అంటే మనకి ఇష్టం కదా లేదా, మరి మరి నువ్వు జరిగిపోయిన గొడవలో ఇంకా గుర్తు వస్తాయి అంటున్నావు మరి అవి అబద్ధం. హలో ఉషా,
హలో హలో
వినిపిస్తుంది వినిపిస్తుంది సతీష్ గారు, ఉషా ఇక్కడ డిస్కనెక్ట్ అయినట్టున్నారు.
ఉషా డిస్కనెక్ట్ అయిందా? ఓకే
అది కృష్ణుడు లీలన్నింటినీ కొట్టిపాడేశాడమ్మా, మరి నీ జరిగిపోయిన గొడవలు ఎలా నిజం అవుతాయి, మరి భగవాన్ అంటే మనకి ఇష్టం లీల ఇంక నువ్వు మర్చిపోమ్మా ఈ అబద్ధం అయ్యి మర్చిపోమ్మా అన్నారు. లీలా ఇప్పుడు చెప్పారు కదా నాన్నగారు, ఇప్పుడు ఏమనే ఇప్పుడు నాన్న సహజ ధ్యానం అన్నారు కదమ్మా, ఇప్పుడు ఏదైనా నాకు గొడవ ఏదైనా గుర్తు వస్తుంది అనుకో వెంటనే అదేంటి భగవాన్ ఏమో కృష్ణుడు లేనులే అబద్ధం అన్నప్పుడు ఇది ఎలా నిజం అవుతుంది, నిజం కాదు నా తండ్రే నిజం
ఆయన అని చెప్పి వెళ్ళటానికి అంటే నాన్నగారు చేసి చెప్తున్నాను అమ్మ ఒకసారి ఇలా ప్రాక్టీస్ లో పెట్టడానికి తిప్పుతున్నారన్నమాట అంటే చెప్పి ఊరుకోవట్లేదమ్మా నాన్నగారు మళ్ళా నాకు అర్థం అవకపోతే మళ్ళా దానికి ఎన్ని ఉపమానాలు చెప్పి చెప్పటం అనమాట భగవాన్ చెప్పేశాక మళ్ళా నాన్నగారు మహేంద్రనాథ్ గుప్త మా రామకృష్ణ పరమహంస దగ్గర మా ఉండేవారు కదా అతని గురించి అనమాట రామకృష్ణ పరమహంస శరీరం వదిలిపెట్టేసిన తర్వాత మా 30 సంవత్సరాలు జీవించారంట 30 సంవత్సరాలు జీవించి ఒకళ్ళు వచ్చి అడిగారంట మీ గురువు గారు లేరు కదా ఇప్పుడు మరి మీ సాధన ఏంటి అని అడిగారంట అడిగితే అప్పుడు చెప్పాడంట మా గురువు గారి గురించి నేను చదువుతాను మా గురువు గారి గురించి రాసుకుంటాను మా గురువు గారి గురించి మాట్లాడతాను నేను మా గురువు గారు నిరంతరం ధ్యానం చేసుకుంటాను నా హృదయంలో నా గురువు తప్ప ఎవరికి చోటు ఇవ్వను ఇది నా సాధన అని చెప్పాడు మీకు అర్థమైందమ్మా లేదు అంటే ఆ ఇది నేను కూడా గుర్తు వస్తాంది అన్నందుకు హృదయం అన్నకు అన్నకు హుష నాన్నగారు ఆ హృదయంలో నాన్నగారిని పెట్టుకోమనమ్మా అనుకో రావటం అమ్మా మళ్ళీ అక్కడ అది అక్కడ లోపల అంటే
గురువుకి తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు
అవును అవును ఇంకా అలాంటప్పుడు మరి ఇంకా గురువు అంటే ఇంకా ఇతర చోటే దోషా
అవునండి
ఇంక ఇతర చోటు లేదు కదమ్మా అసలు నాన్నగా చెప్పారు కదా దేవుడి కన్నా అయ్యింది దెయ్యానికన్నా అయ్యింది సీట్ అన్నారు కదా
అంతే అంతే అంటే
ఇంకా లోపల హృదయంలో నాన్నగారికి ఇచ్చామనుకో అంటే
నేను
పూర్తిగా ఇంకంటే ఇంకా నాన్నగారు ఉన్నారు నాన్నగారే చూసుకుంటారు అసలు అక్కడ నాన్నగారు అన్నారు చూడు ఇది నాకు బాగా ఇష్టం మరుజన్మ రీలు మన చేతిలో ఉందంటారే అది అది బాగా ఇష్టం నాకు ఇప్పుడు నాన్నగారు అన్నారు ఒకసారి నన్ను అన్నారు అనమాట లేలా నువ్వు ఇప్పుడు బాబాకి 5 రూపాయలు ఇవ్వాలనుకున్నావు అనుకో మర్చిపోయావు అనుకో లేలా నువ్వు ఇవ్వాలనుకుని ఏదో రోజు నుంచి నేను అడుగుతాడు 5 రూపాయల మాట ఏంటో అడుగుతాడు లేలా అప్పుడు నువ్వు ఏం చెప్తావు ఇది అలాగే నువ్వు తలంపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమ్మా ప్రతి తలంపుకి ఈ జన్మలో కాకపోయినా మరుజన్మలో అయినా నువ్వు జవాబు చెప్పి చేసి తీరాలమ్మా అక్కడ ఎందుకంటే లేలా అక్కడ నీకు మరుజన్మ నీ చేతిలోనే ఉంది ఇప్పుడు నువ్వు నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వే బాగు చేసుకో అక్కడ ఎవరు వచ్చి నిన్ను బాగు చే నువ్వే బాగు చేసుకో నువ్వేసి ప్రతి అడుగు కూడా ఆచి తూ చెయ్యి అక్కడ పెద్ద అంశుల మీద ఎంత జాగ్రత్తగా నడుస్తావు నువ్వు సాధనలో అంత జాగ్రత్తగా ఉండాలమ్మా అక్కడ ఒక తలంపే కదా అని జారవిచ్చుకున్నావు అనుకో ఎన్ని తలంపులను తీసుకొచ్చేస్తుంది అది అక్కడ అక్కడ చెప్తున్నారు తలంపులో అని అక్కడ ఇప్పుడు వెలుగు అని చూడు అక్కడ వెలుగు చూడలేకపోయినా చూడు అక్కడ దానికి కృష్ణుడు భగవద్గీతలో చెబుతాడమ్మా దివి సూర్య సహస్రస్య అంటాడు అక్కడ సూర్యుడు కాంతి ఒకేసారి భూమి మీద ప్రసరిస్తే ఎలా ఉంటుందో ఆ పరమాత్మ కాంతి అటువంటిదని పోలుస్తాడు అనమాట భగవద్గీతలో 11వ అధ్యాయం పోలుస్తాడు అనమాట అటువంటి కాంతిని వేలాది సూర్యులు అంటే ఒక్క సూర్యుడి కాంతే మిట్ట మధ్యాహ్నం పైకి చూడగలమా ఉషా మనం
అవును అవునండి
మరి వేలాది సూర్యుడి కాంతి ఒకేసారి భూమి మీద ప్రసరిస్తే ఎలా ఉంటుందో ఆ భగవంతుడు యొక్క కాంతి అటువంటిదని చెప్తారనమాట పోలుస్తాడు అనమాట అలాగా అటువంటి పరమాత్మ మన అందరి హృదయాల్లోనే అంతర్యామిగా ఉన్నాడు ఉషా ఏ మరి ఇవాళ నేను మరి ఆ కాంతిని ఎలా చూడగలుగుతాను ఉషా మరి అంత కాంతి అసలనే అంటే మన చేతిలో ఉన్న పని అంతా కూడా మన మనసులో ఉన్న మాలిన్యాన్ని కడుక్కోవడమే
ఇప్పుడు
మాలిన్యం కడుక్కోవడం ఆ సహజ జ్ఞానం చూడు అదే తీసుకెళ్లిపోతుంది ఉషా మనల్ని నిరంతరం నిరంతరం అటు ప్రయాణం చేస్తున్నాం అనుకో అమ్మ అక్కడ మరు రీలు మన చేతిలో ఉంది కాబట్టి అది జాగ్రత్త పడతాం అన్ని కోణాలు కూడా ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు జీవిస్తే చాలు ఉషా మనకి అసలు ఇంతకంటే ఏది అక్కర్లేదు
అంటే ఎటువంటి స్టేట్ అంటే అన్ని కోణాలు వికసించేలాగా మనల్ని అనుగ్రహిస్తారు
అవును అవును ఉషా నాన్నగారు భగవాన్ గురించి అది భగవాన్ ఆ మార్గంలోనే నడవమని నన్ను చెప్తున్నారు కదా నాన్నగారు నాన్నగారు ఒకసారి మనకి ఇక్కడ చూసేటప్పుడు కూడా చెప్పారు చూడు రామకృష్ణుడు బుద్ధుడు ఇటు వస్తే భగవాన్ ఇలా వచ్చారని లోపల నుంచి బయటకు వచ్చారని చూపించారు చూడు గుర్తుందా జ్యోతప్పుడు మనకి దేవుడిలో జ్యోతప్పుడు అప్పుడు ఎంత అలా చెప్పారు కదా నాన్నగారు అంటే భగవాన్ ఏంటంటే బ్రహ్మం దగ్గర నుంచి బయటకు వచ్చారు కదా బ్రహ్మం అంటే ఏంటో తెలియకుండా బ్రహ్మానుభవం కలిగింది కదా బుద్ధుడు వాళ్ళు ఎంతో
సాధనలు చేశారు కదా, అప్పుడు చెప్పాక కూడా నేను నాన్నగారు తర్వాత మీటింగ్ అయిపోయాకనే కేకేసప్పుడు మళ్ళా చెప్పారనమాట నాన్నగారు, లేదా నీకు ఇవాళ భగవాన్ మాట నచ్చిందమ్మా, నీకు మనకు ఇప్పుడు అర్థమైనా అర్థం అవ్వకపోయినా వంద సంవత్సరాల తర్వాత తరాలకైనా అర్థం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోతున్నారమ్మా, ఇప్పుడు ఈ మార్గంలో ఉండి ఇలా తరించాలమ్మా అన్నారు. అయినా నచ్చింది కదా, అయినా నచ్చింది కదా భగవాన్ తీసుకొచ్చాడు ఏ, కానీ మళ్ళా దాన్ని గా నేను నాన్నగారు ఎలా చూపించారో చెప్తానే, అంటే నాకు నాకంటే నా మార్గం అదేమో మరి నాకు తెలియదు కదా, ఉషా గురువుకి తెలుస్తుంది కదా. అప్పుడు నా ఒకసారి భగవాన్ కల్లోకి వచ్చారు ఉషా, కల్లోకి వస్తేనే భగవాను నీరసంగా ఉన్నారనమాట. భక్తులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత భగవాను కాలు ఇలా టచ్ చేయకపోతున్నా కొంచెం టచ్ చేయింది అనమాట, భగవాన్ నీరసంగా ఉన్నారా అని గర్జించారు అని గర్జించారు. మనకేమో ప్రేమ తప్పితే అలాంటి గర్జింపులు అలవాటు లేవు, దెబ్బతో వెనక్కి పడిపోయాను వెనక్కి పడిపోయా. పడిపోతే తర్వాత లేచాను ఉషా, లేస్తే కానీ ఎంత ప్రేమగా చూసారో ఉషా భగవాన్ అప్పుడు చూసి అన్నారు, ఇది కాదు నువ్వు చేయవలసింది, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారే భగవాన్. నేను చెప్పాక అది అయిపోయింది, అది అయిపోయాక తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే డిఫరెన్స్ నాన్నగారు చెప్పిన దానికి ఎలా చూపిస్తున్నారో చూస్తున్నాను. ఇంకొకసారి మళ్ళా కల్లా నాన్నగారు భగవాన్ అనమాట, ఇద్దరు గోసి కమండలం కర్ర ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు, ఒకే రకంగా పడుకున్నారు ఇద్దరుని. పడుకుంటే నేను వచ్చే ముందు భగవాన్ దాటుకుని నాన్నగారి దగ్గరికి రావాలన్నమాట, భగవాన్ పక్కన భగవాన్ వదిలేసి నాన్నగారి దగ్గరికి వచ్చాను అనమాట. నాన్నగారు అన్నారు అదేంటమ్మా భగవాన్ వదిలేసి వచ్చావేంటమ్మా అన్నారు. నాన్నగారు నాకు భగవాన్ వద్దని మీరే కావాలండి, గర్జించారు కదా అక్కడ, నాకు భగవాన్ వద్దు నాన్నగారు మీరే కావాలండి అన్నారు. అయితే ఇలారా గోడెప్పు ఉన్నాయి ఇద్దరు కాళ్ళునే, గోడెప్పు ఉంటే ఇలారా గోడెప్పు అన్నారు. ఎత్తే ఆ కుడిపాదం పైకెత్తి ఆ హృదయాన్ని గట్టిగా నొక్కారు ఆ కుడిపాదం తోటే, అయితే ఇంకా అసలు ఆ హృదయం అంతా వెలిగి అనమాట. ఇంకా అది చూసి నాన్నగారు అన్నా, నాన్నగారి కళ్ళతో ఇంక నేను ఈ లోకాన్ని చూడలేను నాన్నగారు అన్నాను అనమాట. అన్న ఒక్క సెకండ్కే ఒక నల్లటి ఆకారం వచ్చి గుద్దేసింది, గుద్దేస్తే దాన్ని పట్టుకుని కళ్ళు తెరిచేసాను అనమాట, తెరిచేసి తిట్టేసాను అనమాట, నా ఆనందాన్ని అంతా పాడు చేసేస్తావు నువ్వు అసలు ఎవరు అంటాను అయిపోయింది. అప్పుడు తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఇంతకీ క్లారిటీ ఏంటంటే నాన్నగారు వచ్చింది, ఇప్పుడు భగవాన్ చెప్పింది నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు, నన్ను నేను తెలుసుకున్న తర్వాత నల్లటాకారం కానీ నేను లక్ష్మణ్లో ఉన్నా కానీ ఇంక నాకు కదిలిపోతుంది అవసా, నా బ్రహ్మంలో నేనుంటాను, నా ఆనందంలో నేనుంటాను, నా శాంతిలో నేనుంటాను, కానీ తాత్కాలికమైనటువంటి చూపించారు ఇక్కడ ఓకే నాన్నగారు, ఇది ఎంతసేపు ఒక్క వెళ్ళిపోయింది చూడు ఇది అసలానే, అంటే నాన్నగారుమ్మా ఎంత బాగా క్లారిటీ ఇచ్చారు అంటే నువ్వు భగవాన్ మార్గంలో తరిస్తావమ్మా, భగవాన్ మార్గంలో తరిస్తావు, వద్దు నాన్నగారు మీరే కావాలనుకుని అంటే రూప బుద్ధిలో అని బయట
తీసుకురావటం,
ఆ రూప బుద్ధిలోంచి బయటికి తీసుకొస్తున్నారు అక్కడ నన్ను, దానికోసం చెప్తున్నారు నాన్నగారు అక్కడ. అసలు ఇలా క్లారిటీ ఎవరైనా ఇస్తారమ్మా అసలానే నీకు అర్థం
అవుతుంది,
భగవాన్ అయితే ఏమని వాడు వాసన అంత బలంగా ఉంది అని ఎవరు నాన్నగారు చెప్తారు
అసలు మాట అనలేదంటే అదే కదా, అంటే ఎక్కడ అంటే ఒక్క మాట కూడా భక్తుల్ని అంటే సరదాకి కూడా నెగిటివ్ గా ఒక్క మాట మాట్లాడలేదంటే.
అవును అవును శాస్త్రం
అంటే ఇంకా ఎంత ఇంపార్టెన్స్ అంటే మనం నాన్నగారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కన్నా కూడా ఎక్కువ ఆయన మనకి ఇచ్చారంటే అది మరి
అసలు ఎన్ని జన్మలు చేసుకొచ్చామో పుణ్యం అసలు అని ఇవాళ ఇలాంటి గురువు దొరికారు కానీ అవకాశం ఆరుచుకోకూడదు అసలు కానీ నాకు అనిపిస్తుంది ఉషా, కానీ కృషి పెరగాలి అనిపిస్తుంది నాకైతే, నేను చేసేసా కృషి పెంచేసుకోవాలి ఇంకా ఆ కృషి కృపంతా ఉంది ఆయన ఏం చేసుకుంటారు నాన్నగారే చూసుకుంటారు
అంటే ఇటు నుంచి మనం అంటే కృతజ్ఞత చూపించాలి అంటే ఫోకస్డ్ గా ఉండాలంటి
నాన్నగారు ఒకసారి చెప్పారమ్మా నువ్వు తరించాలంటే లేదా ఈ మూడు మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఏ నీకు ఎటువంటి ప్రారంభం ఒకటి ఉషా మర్చిపోయింది అంటే ముందు నాన్నగారు నాకు ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఉషా ఏం చెప్పేవారంటే నాన్నగారు ముందు ఊళ్ళోనే కదా ముందే చెప్పేసేవారు ముందు అనేవారు అనమాట నాన్నగారు నన్ను సేవను ఎవరంటే నా లేలా, నీ స్వరూపం శాంత్ అమ్మా, నీ స్వరూపంలోంచి నీ శాంతిలోంచి నువ్వు బయటికి రాకేమ్మా లేలా అని చెప్పాను. చూడు వంతుల కింద నేర్చుడు అలా ప్రవహిస్తూ వెళ్ళిపోతుందమ్మా, నువ్వు శాంతిలోంచి రాలేదనుకో అవి వస్తాయమ్మా కష్ట నష్టాలు అని అలా వెళ్ళిపోతా ఉంటాయి. నువ్వు అట్లు వంక చూడకమ్మా అసలు అక్కడ ఎప్పుడు నీ శాంతి చూస్తా ఉంటామ్మా అసలు ఇప్పుడు శాంతి ఎలా వస్తుంటున్నావు ఇలా పవిత్రతలోంచి శాంతి వస్తుంది, శాంతిలోంచి సుఖం వస్తుంది, సుఖానికి తల్లి శాంతమ్మా, శాంతికి తల్లి పవిత్రతమ్మా. అందుకు లేదా మళ్ళా మనకు బేసిక్గా ఏముండాలమ్మా, పవిత్రత ఉండాలమ్మా ఇక్కడ, పవిత్రత
వచ్చేయాలి,
పవిత్రత వచ్చేయాలమ్మా ఇక్కడ. మనం ఏది చేస్తా ఉన్నామా ప్రతి దాంట్లోని ఒక మాట మాట్లాడినామ్మా నీకు శాంతి రావాలి, ఇతరులకు శాంతి కలిగేలా నువ్వు చెయ్యాలమ్మా ఇక్కడ. ఏది అలా మనం జీవించాలమ్మా. మళ్ళా నివరుష నువ్వు ఎవరికైనా సత్సంగం చెప్తున్నావు అనుకో, చెప్పినప్పుడు శబ్దానికి అర్థం నీకు స్ఫురించాలి లేలా, వినేవాళ్ళకి ఆ శబ్దానికి అర్థం స్ఫురించేలా నువ్వు చెప్పగలగాలమ్మా లేలా, వాళ్ళకి కూడా అర్థం స్ఫురించాలమ్మా, ఆ శబ్దానికి అర్థం స్ఫురించేలా ఉండాలమ్మా అక్కడ. అలా స్ఫురించేలాంటికో అమ్మా ఎదటి వాళ్ళ హృదయానికి కూడా పడుతుందమ్మా మాట. అందుకు అందుకు నీకు ఏం చెప్తున్నా అంటే, నేను ఏదైనా ఒక కష్టంలోంచి కానీ ఒక అనుభవంలోంచి కానీ బయటకు వచ్చి నీ అనుభవాన్ని జోడించి చెప్పావనుకో, రేపు వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకో, నువ్వు పడ్డ కష్టం వాళ్ళు పడక్కర్లేకుండా తేలిగ్గా బయటకు వస్తారమ్మా. అందుకు నేను నీ అనుభవాన్ని నిన్ను అని ఓ నాన్నగారు, నువ్వు పడ్డ కష్టం వాళ్ళు పడక్కర్లేకుండానమ్మా ఈజీగా కొంచెం బయటికి రాగలుగుతారమ్మా. వాళ్ళు ఎప్పుడైనా సరే తప్ప ఒకళ్ళు చెప్తే అందరం వింటాం కాదమ్మా, ఎవరి అనుభవాలు నన్ను బయట పెట్టాలి, మీరు పెట్టుకుంటే ఒకళ్ళు పడతాయమ్మా మనకయ్యి అని
నాన్నగారు మీతో అన్న మాట. అంటే నాన్నగారు మీతో అన్న మాట ఇప్పుడు వాస్తవం చేస్తున్నారు చూడండి ఇలాగా. అంటే అందరిది వాళ్ళ అనుభవంతో జోడించిన సబ్జెక్ట్ మనం చెప్పుకుంటున్నాం కదా అంటి.
అవును అవునమ్మా,
ఎంత మందికి ఉపయోగపడుతుందో అంటి ఇలాగా.
అవునమ్మా అవును,
అంటే నాన్నగారు చెప్పినట్టు మన కష్టం, మన కష్టం కష్టం నుంచి మనం ఎలా విడుదలయ్యాము, ఏ మాట సహకరించింది అని ఆ వేరే వాళ్ళ కష్టం పడక్కర్లేకుండా.
అవును అవును, అదే అదే లక్ష సబ్జెక్ట్ అంటే నేను లోతుకి వెళ్ళి చెప్పను పై పైది అలా సంఘటనలోకి వెళ్ళను కానీ అది మనకి సబ్జెక్ట్ పట్టుకుంటే ఉష మనకి ఆ ప్రయాణ టైంలో ఎలా వెళ్తానో కూడా చూపించారు ఉష
నాన్నగారు
కల్లో ప్రయాణ అంటే సబ్జెక్ట్ పట్టుకుని నేను వదలకపోతే కనుక ఉష ఏ ప్రయాణ టైంలో ఆ రామా రామా అనే శరీరం వదలటం, మళ్ళా ఆ శరీరం వదలటం, ఈ జీవుడు చూడటం అన్ని కూడా చూపించారు ఉష ఎలా వెళ్తుందని. అంటే ఆ సబ్జెక్ట్ లో ఉన్న వైభవం ఏంటో చూడమ్మా ఉష అసలు మాట దేవుడై ఉన్నాడు అన్నారమ్మా ఉష అక్కడ. మన సబ్జెక్ట్ రూపంలో మనకు బోధించి మన ఎలా ప్రయాణం చేస్తున్నారు చూడమ్మా ఉష అసలు మన ఇక్కడ
నాన్నగారు.
నాన్నగారు మాట తప్పుతారు కానీ నాన్నగారు మామూలుగా ఎప్పుడైతే నీ అవతారం ఏంటి అని నేను అనుకున్నాను కదా ఉష అక్కడ, తర్వాత మధ్యలోని నాన్నగారు ఏ మళ్ళానే వెంకటేశ్వర స్వామి ఒకటని స్వప్నాలు చూపించేవారనమాట. ఏ మళ్ళానే శివుడు నాన్నగారు ఒకటి, షిరిడి బాబా నాన్నగారు ఒకటి, భగవాను నాన్నగారు ఒకటి, ఏ ఇలా చూపిస్తే నాన్నగారు నేను ఒకసారి అడిగాను, నాన్నగారండి మరి మిమ్మల్ని స్వప్నంలో చాలా వైభవం చూస్తున్నాను నాన్నగారు, ఆ వెలుగు వేరు నాన్నగారు, నేను భౌతికంగా మిమ్మల్ని ఎందుకు చూడలేకపోతున్నాను నాన్నగారు అని అడిగాను. భౌతికంగా నేను ఆ వైభవం మిమ్మల్ని ఎందుకు చూడలేకపోతున్నాను నాన్నగారు, నేను అలా అడిగితే నీకు తర్వాత చెప్తానులే అన్నారు. అరుణాచల్ అని అడిగాను ఇది నేను నాన్నగారిని అడిగితే నీకు నేను తర్వాత చెప్తానులే అమ్మా అన్నారే. అన్నాక తర్వాత నేను గిరి ప్రదక్షిణకి వెళ్తాను అనమాట. అక్కడ స్ఫురణలో తీసుకొచ్చారు నాన్నగారు. ఇప్పుడు నేను గాఢ నిద్రలో మరి హృదయానికి దగ్గరగా ఉంటుంది కదా ఉష, అక్కడ పరమ పవిత్రంగా ఉంటుంది కదా, అప్పుడు నాన్నగారు అంటే ఏంటో వైభవం చూపించింది నాకు. జాగ్రత్త చేటప్పటికి మరి దేహంతో కలిసిపోయింది కదా అమ్మా, మలినమైపోయింది కదా, మరి నాకు ఎక్కడ తెలుస్తుంది నాన్నగారి వైభవం, మళ్ళా నా మనసులో ఉన్న మాలిన్యంతా నేను కడుక్కుంటే భౌతికంగా నేను జీవిస్తూ నా దైనందిన జీవితం ద్వారా నా ఆలోచన మాట చేత ద్వారా నేను పవిత్రురాలనైనప్పుడు నాన్నగారి వైభవం ఏంటో నాకు అర్థమవుతుంది. ఏ అప్పుడు నాన్నగారు తర్వాత తర్వాత సార్ నాన్నగారు అన్నారు, లీల నీకు మనకి ఎవరికైనా సరే మనసుకు అంతర్ముఖం అవ్వకుండా నీ గురువు వైభవం ఎవరికి అర్థం కాదు అన్నారు.
అర్థం కాదంటే అవును అవును
అర్థం కాదమ్మా, అంతర్ముఖం
మాటలు కాదంటే అది మాటలు కాదది
అవును మాటలు కాదమ్మా. ఇప్పుడు అన్నారు చూడు మరి అక్కడ దక్షిణామూర్తి మౌను నీ మా నీ మనసుకు అందుతుందా అందదని చెప్పారు కదమ్మా, మరి
నాన్నగారు
అందదు కదా అక్కడ నాన్నగారు రామాయణం ఇచ్చారు అందరి మీ సత్సంగాలకి ఇచ్చారు రామాయణాలు ఎన్ని భాగాలు 10 భాగాలు 12 భాగాలు ఉన్నాయి ఎన్నో ఇచ్చారు. అప్పుడు మా సత్సంగానికి కూడా ఇచ్చారు. ఇచ్చాక తర్వాత ఒకసారి వెళ్తే నాన్నగారు అన్నారు రామాయణం పంపాను కదా చదివావా నువ్వు అన్నారు. తీశాను నిజంగా ఉషా, తీస్తేనే పెద్ద బుర్రకి ఎక్కలేదు పక్కన పెట్టేశాను చదవట్లేదు నాన్నగారు అన్నాను. హైమని అడిగారు హైమ్ చదువుతున్నాను అని చెప్పారన్నమాట. అప్పుడు చదవట్లేదు అన్నాక ఆ ఒక సంవత్సరం దాకా ఒక 4-5 కన్నా చెప్పారు పోడు రనపూర్ణకి భీమవరం కమలం గారు టీచర్స్ కి మళ్ళీ ఒక మామూలు కాదు లేల జ్ఞానం అయిపోయింది నేను రామాయణం పంపినా చదవట్లేదు ఇది అనమాట. ఇంకా ఒక సంవత్సరం అలా అలా చెప్పారు అందరితో అందరూ చెప్పడమే నాకు మళ్ళీ వచ్చి మీరు రామాయణం ఇస్తే చదవట్లేదు నాన్నగారు మీరు జ్ఞానం అయిపోయారు అంటున్నారు అని ఆఖరిని ఒకసారి వెళ్ళేటప్పటికి నన్ను చూసి అరువు మీద వెనకాల కూర్చున్నా నన్ను చూసి మొదలెట్టారు లేదు జ్ఞానం అయిపోయింది నేను రామాయణం ఇచ్చాను చదవట్లేదు. నిజంగా దుఃఖం వచ్చేసింది ఇక్కడ ఏడుపు వచ్చేసి నా పక్కన ఎవడో రాసుకుంటున్నారు అనమాట. వాళ్ళని ఒకసారి కాగితం పెన్ను ఇవ్వరా అని అడిగి తీసుకుని రాశాను అనమాట. నాన్నగారు పూర్వం నేను భాగవతం రామాయణం చదివాను నాన్నగారు, కానీ నా సమస్య నేను పరిష్కరించుకోలేకపోయాను నాన్నగారు, మీ బోధ విన్న తర్వాత నా సమస్యను పరిష్కరించుకోగలిగాను నాన్నగారు, నేను రామాయణం చదవలేదు నాన్నగారు అనుకున్నాను క్షమించండి నాన్నగారు అని ముందుల దగ్గరికి పంపాను ఆ పేపర్ నాన్నగారు. రెండు సార్లు చదువుకున్నాను. చదువుతున్నాక అప్పుడు నాన్నగారు అన్నారు లీలా నువ్వు రాసింది నేను ఒప్పుకుంటున్నా, ఇంతకీ ఉష అక్కడ నాలో భావాన్ని వ్యక్తపరచడం కోసం చేశారు ఈ మాట నాన్నగారు.
అవును అవును అవునండి.
నాన్నగారు అన్నారప్పుడు నువ్వు రాసింది నేను ఒప్పుకుంటున్నానమ్మా అని ఇలా హృదయం మీద చెయ్యేసుకుని నేను ఒప్పుకుంటున్నానమ్మా నువ్వు రాసింది అయినానమ్మా మన బోధ అంతా మనసుకు ట్రైనింగ్ అమ్మా లీలా, ఈ గాథలన్నీ నమ్మ బాధలు తీసుకొస్తాయమ్మా మనకి భగవాన్ చెప్పారమ్మా గాథలు మనకి ఎందుకమ్మా మన ఇంట్లో బాధలే మనం గడించలేకపోతున్నాం మళ్ళీ మనకి ఆ బాధ రోటి ఇంటమ్మా మళ్ళానే మన సత్యం సరిపోతుంది నువ్వు చెప్పింది నాకు నచ్చిందమ్మా లేదా నువ్వు చెప్పింది నాకు చాలా బాగా నచ్చిందమ్మా అది అందుకే ఏంటంటే నాలో మరి భావాన్ని వ్యక్తపరుస్తారని మరి ఎందుకన్నా నాకు తెలియదు.
అవునండి అంటే మనల్ని అంటే మన లోపల ఒత్తిడి పెట్టి నాన్నగారి వైభవం మన్నోడితో చెప్పించడం మళ్ళీ
అదే ఆ చెప్పించడం కోసం అనమాట. అలా రామకృష్ణుడు గురించి ఒకసారి నాన్నగారు అరుగు మీద మామూలుగా మాకు సబ్జెక్ట్ చెప్తున్నారనమాట. ఇందులోకి రాజకీయ నాయకులు ఎవరు ఇద్దరు వచ్చారు వాళ్ళతో పావుగంట మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాకనే మళ్ళీ నాన్నగారు అన్నారు లేదా దీన్నే రామకృష్ణుడు ఈగల భక్తి అన్నాడు. ఇప్పుడు దాకా మీకేమో సబ్జెక్ట్ చెప్పాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏమో రాజకీయ మాట్లాడాను వాళ్ళతోటి ఇదే ఈగల భక్తి అన్నాడు రామకృష్ణుడు అన్నమాట. అన్నాక మళ్ళా మనకి ఆ శక్తినిచ్చి ఆయనే మాట్లాడించాలి లేదు మనకు అమ్మో తడబాటు వచ్చేస్తుంది లేదు నాన్నగారి దగ్గర. అప్పుడు నేను నాన్నగారిని అన్నాను నాన్నగారు రామకృష్ణుడికి చెయ్యి ఇరిగినప్పుడు నాన్నగారు డాక్టర్ లేట్ గా వచ్చినా తిట్టేసేవారు నాన్నగారు, ఆ భక్తులు అందరి దగ్గర ఏ భక్తులు వచ్చినా నేను ఆ చెయ్యి ఎప్పుడు తగ్గుతుంది నేను అమ్మకి ఎప్పుడు దండం పెట్టుకోవాలి ఇలా అడుగుతా ఉండేవారు నాన్నగారు అందరినీ. ఆఖరికి ఒక భక్తులు వస్తేనే ఆ భక్తులు అడుగుతారు నా చెయ్యి ఎప్పుడు తగ్గుతుందయ్యా నేను అమ్మకి దండం పెట్టుకోవాలి అని అడిగితే అప్పుడు ఆయన అంటారు అదేంటి మీ స్వామి మీరే భగవంతుడు కదా మీరు సంకల్పించుకుంటే తగ్గిపోతుంది కదా అంటారు. అంటే అప్పుడు రామకృష్ణుడు అన్నాడు నాన్నగారు ఇది నాకు అమ్మ చేసిన మేలు నేను ఇలా ఉంటేని లౌకిక భక్తులు అందరూ పారిపోతారు నిజమైన భక్తులు ఉంటారు ఇక్కడ అన్నారు నాన్నగారు. అలా మీరు కూడా మమ్మల్ని మాయ చేసేస్తున్నారు కదా నాన్నగారు అన్నాను. అలా మీరు కూడా అలా మమ్మల్ని మాయ చేసేస్తున్నారు కదా నాన్నగారు అంటేని ఒకసారి నవ్వు అన్నారు. అప్పుడు నాన్నగారు అన్నారనమాట అమ్మలు ఎలా రామకృష్ణుడమ్మా అదేంటి కపటం ఎలా ఉంటుందో తెలియదమ్మా ఉన్నమాట అమ్మ ఉన్నట్టుగా చెప్పేస్తాడమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో నిన్ను పుస్తకం చదివినట్టు చదివేస్తాడమ్మా నీలో ఏమున్నాయి అన్నీ అమ్మా. నాకు అందుకే రామకృష్ణుడు అంటే ఇష్టం అమ్మా అసలు అని అక్కడ అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదమ్మా వెనకాల భక్తులు నేర్పమ్మా మళ్ళీ అలా మాట్లాడకూడదండి అని చెప్పటం అమ్మాయిగా. మరి ఉష నిజంగా నాన్నగారు మూలుగుతా ఉంటే నాయ బాబు నాన్నగారు మూలిగేస్తున్నారని అనుకునేవాళ్ళం కదా ఉష.
అవును అవును ఆంటీ అవును
మేమో మీరంటే దగ్గర నుండి తెలిసి మాకు
లాస్ట్ మూడు నెలలు మాత్రం రామకృష్ణుడిని యాజిటీస్ గా జీవించేశారంటే ఆయన.
అవునండి కదా రాష్ట్రాన్ని
ఆర్కే ఆర్కే ఆర్కేనే ఇంక అసలు వేరే మాట్లాడు.
అవునండి కదా అసలు అది కూడానమ్మా అట్లా రామకృష్ణుడు వైభవం చెప్పిన నాన్నగారు చెప్పిన మొలన్నాయి కానీ మనకి అయితే ఏం అర్థం అవుతుంది అమ్మా
తెలుస్తుందండి. అంటే పుస్తకం చదివినా ఎంతో కొంత హార్ట్ కి టచ్ అయినా నాన్నగారు దాన్ని జీవించేశారంటి.
అవును అవును
అందుకేంటంటే మనకి రామకృష్ణుడు పుస్తకం చదవనివ్వండి బుద్ధుడిది చదవనివ్వండి ఎవరిది అంటే నాన్నగారు చెప్పిన మాటలు జ్ఞాపకం రావడమే కాదు నాన్నగారిలోనే వాళ్ళందరూ కనపడేలా చేశారు.
అవును అందుకే మనకి ఆ హృదయం తాకింది అవకాశం.
లేకపోతే కేవలం పుస్తకం మనల్ని అంటే పుస్తకం చదవడం వల్ల కొంచెం అంటే నాలెడ్జ్ పెరుగుతుంది కానీ హృదయం తాలూ అనుభవము ఆయన అంటే వాళ్ళని యాజ్ ఇట్ ఈస్ గా మనం జీవింప చేయడం ఒక్క నాన్నగారికే సాధ్యమైందంటే.
అవును ఇంకా చేతి అందరూ ఒకటే కదమ్మా ఉష అక్కడ
ఎదురుకుండా దించారంట
అలా చూపించేశారు కదమ్మా అసలు
ఉష
భగవద్గీత ఒకప్పుడు బాగా 700 శ్లోకాలు కంఠస్థం పట్టేసి అలా కళ్ళు పోసుకుని 700 శ్లోకాలు చదివేసిదండి ఫస్ట్ నాన్నగారి గురుగారి తెలుసు కదా ఆయన చూసారు ఆ మీటింగ్ లో పట్టుకుని పట్టండి ఏంటి కంఠస్థం చెయ్యండి చెయ్యండి పుణ్యం రావచ్చు మీకు జ్ఞానం రాదు అసలు అని ఇంకా తెగ వాయించి దెబ్బతో పట్టిన పెట్టేసిన పుస్తకం అసలు అని అంటే లేకపోతే ఇంకా అది పుట్టుకుంటుంది కదా దుషా మరి నిజంగానే పాండిత్యం ఆ సంస్కృతం నేను పాండిత్యం పట్టు పెరుగుతున్నాను ఆయన ఏమో పట్టుకునేమో జ్ఞానే కూర్చున్నారు అన్నారు చూడు ఆయన అక్కడ అలాగా అలా విడుదల చేసేసారు శాస్త్రాన్ని అని నాన్నగారు
అలా పర్సనల్ కేర్ తీసుకున్నారంటి అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే ఇలాంటి వాళ్ళు పక్కన కూర్చోబెట్టు అంటే చిన్న చిన్న సూక్ష్మాలు కూడా అంటే అంటే సాధనని విడిచిపెట్టకుండా కరెక్ట్ గా చేయించడం అనమాట.
అలాగే ఆ భయం అని చెప్పి అసలు ఉష నాన్నగారు తల్లిపోయినప్పుడు ఉష మొన్నాడు వెళ్ళాము ఉష నాన్నగారు తల్లిపోయాక ముందు రోజు వెళ్ళాను మళ్ళా మొన్నాడు వెళ్తేనే అరుగులు నిండా జనం ఉన్నారు ఉష కింద జనం ఉన్నారు ఉష అందరం ఇంకా మన పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు మన పార్వతి గారు జయ్ గారు వీళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. హైమా నేను వెళ్ళోడికి ఇంకా అసలు ఖాళీ లేదు ఫోటో దగ్గర నుంచున్నాం అన్నమాట కూర్చున్నాం వెనకాల రాజకీయ నాయకులు ఎవరు వచ్చారు ఒక్కొక్కరు ముందు రోజు మంగళవారం ముందు రోజు పెద్ద ఎక్కువ రాలేదు జనాలు అన్నమాట. అసలు టైంలో చూడు అసలు నాకు భయం కదా ఉష భయం ఉన్న వ్యక్తిని అంటే నాన్నగారు తీసుకున్నారు ఆ ఇద్దరు నా రాత్రి నాయకులు వెళ్ళిపోయాక బుజ్జిగా బుజ్జులు ఒక్కొక్కరిని 2 నిమిషాలు ఉండకుండా పంపేస్తున్నారు అనమాట. కింద అందరూ కుర్చీలు నిండా జనం ఉన్నారని మొత్తం అందరి వంక ఎలా చూసారు ముందు భక్తులు అని ఉందా వంక బోల్లో ఉన్నాం నేనేమనే కింద చూస్తే చూద్దాం అది అందరం మా మొబైల్ తెలుసున్నాడు కదా ఇలా ఇలా రాలి ఇలా అన్నారు అంటే సరే అది బయట ఎక్కిన తర్వాత ధైర్యం వచ్చింది ఇదే కానీ మగోరు ఎవరిద్దరు కూర్చున్నారు నాన్నగారి దగ్గర మీరు ఇంక ఇల్లు వచ్చేయండి అన్నారు అని వాళ్ళు ఇప్పాక కూర్చో అన్నారు అక్కడ కూర్చో అన్నాకనే కూర్చున్నాను అంటే ఒకటి ఆ టైంలో అడిగి పేమెంట్లో ఒకసారి ఒకటి అడిగే మనం ఒకటే ఉండని అడిగారు ఒకటే అన్న కూడా నేను చెప్పింది లేదు అంతమంది జనం లాస్తుందా ఒకటే అన్నారు ఇప్పుడు రెండు అన్నారు అదే రెండన్నావు ఎందుకన్నా నాన్నగారు రెండు అయిపోయాను కదండి అంటే నాన్నగారు ఎందుకు విడుదల పొందలేకపోతున్నావా రెండు అయిపోయాను కదా మరి ఒప్పులోకి ఎందుకు రాలేకపోతున్నావు అంటే ఇలా అడిగారు అందులో వినాయకులు వచ్చారు ఏ ఇల్లు పోదండి ఇదిగో నువ్వు ముందు ఆగు అక్కడ నుంచి ఆ పక్క నుంచి బాగోదు కదా వెళ్ళ తిరిగి వచ్చే నువ్వు అక్కడ ఆగు అక్కడ మళ్ళీ అక్కడ నుంచున్నాను లేచి అక్కడ నుంచున్నాను అన్నమాట నుంచుంటే 2 నిమిషాలు నుంచి ఆడారు నుంచున్నాకనే నువ్వు అందులో ఎందుకు బయట బయట ఎలా రాగలవు అంటే
దీది ఉషాక కట్ అవుతుంది దీది అసలు లాస్ట్ టూ మినిట్స్ వన్ మినిట్ అసలు వినిపించలేదండి కట్ అవుతోంది
బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వినిపిస్తుంది అమ్మా
ఓకే ఓకే ఒక్క నిమిషం
అదే అంటే యా ఆంటీని నాన్నగారు పిలిచి పక్కన కూర్చోపెట్టుకున్నారు కదా అక్కడ నుంచి
అదే అదే ఒకటి రెండు అడిగారు
బ్రేక్ అవుతుంది కదా దేవి
బ్రేక్ అవుతుంది
సతీష్ గారు మీరు మాట్లాడినప్పుడు బాగానే ఉంటుంది యాక్చువల్లీ
అయితే కొంచెం లాంగ్ అయ్యేటప్పటికి ఆంటీకి కొంచెం దూరం
దగ్గరికి పెట్టండి
సరే అమ్మ గ్రేష్మ వినపడతా అదే నాన్నగారమ్మా ఒకటే రెండా అని అడిగారు ఇప్పుడు అంటే ఒకటే నాన్నగారు అను ఇప్పుడు అంటే ఇప్పుడు రెండండి అన్నాను అదేంటి రెండు ఎందుకు అయ్యావన్నారు అంటే దేహం నేననుకోవటం వలన రెండయ్యాను మరి అందులోంచి ఎందుకు విడువడలేకపోతున్నావా అన్నారు అందులోంచి ఎందుకు అందులోంచి ఎలా విడువడగలవా అన్నారు అంటే అన్నాను నాకు గురువు దయవల్లే విడువడగలను నాన్నగారు నా అంతటి నేను రాలేను అన్నాను మరి అయితే గురువు దయనికి ఎలా కలుగుతుంది అన్నారు అంటే నేను అన్నాను నాకు గురువు చెప్పినట్టల్లా నేను జీవించగలుగుతున్నాను అనుకోండి నాన్నగారు మాట చేత పని అన్ని కూడా నా గురువు చెప్పినట్టల్లా నేను చేయగలిగితే అప్పుడు నాకు గురువు దయ కలుగుతుంది నాన్నగారు అన్నాను నువ్వు బాగానే చెప్పావమ్మా అన్నారు అని ఇంక ఎవరో వచ్చేసారు వచ్చేసాక కానీ ఆఖరి నాన్నగారు ఒక్క మాట చెప్పారు అది ఇప్పటికీ నాకు గుర్తు రావట్లేదు ఈ ఒక్క మాట పట్టుకుని వెళ్ళిపోమ్మా నువ్వు చాలు నీకు తరిస్తావు అన్నారు కానీ అది ఎంత గుర్తు చేస్తుందో అని నాకు గుర్తు రావట్లేదు ఈ మాటలు కానీ అసలు అప్పుడు ఏంటంటే అది అడిగి టైం కాదు అసలు అది అక్కడ అది అంటే భయంలోంచి బయటికి తీసుకురావాలనుకున్నారు నన్ను భయం అని మరి ఎందుకు మాట్లాడించారు అట్లయితే మరి జయ పార్వతి గారు ఉన్నారు భీమవరం పార్వతి గారు ఉన్నారు హైమ్ ఉన్నారు అందరూ ఉన్నారు అక్కడ అంటే నాకు అంటే ఆ జిన్నూరు ఊళ్ళో కదమ్మా అందరూ
మరి చిన్నప్పటి నుంచి మరి కండిషన్ చేసి ఉంచారు కదా బయటకు రాకూడదు ఈ అందరికి కనపడకూడదు ఇవన్నీ ఆచారాలు కదా అంటే అవును
ఆచారాలు కదా మరి ఆ భయం నుంచి బయటికి తీసుకురావడం కోసం ఎందుకు అలా చేశారనమాట అక్కడ నాన్నగారు ఒకసారి వర్ష అసలు నాకు చిన్నాళ్ళు నాన్నగారు అప్పుడు హైదరాబాద్ లక్ష్మణ్లు ఉన్నారు నేను అదే ఫస్ట్ అంటే నేను 8 ఏళ్ళు దాటిన తర్వాత అదే ఫస్ట్ టైం బయటికి రావటం అనమాట చిన్నాడు మీటింగ్కి వెళ్ళిన వేళ వెళ్తే నాన్నగారు లోపల లక్ష్మి తోటి వాళ్ళు వదిన కూర్చున్నారు అనమాట ఒక్కొక్కరికి పంపుతున్నారు అందరూ లైన్ అనమాట లైన్ అయితే మూడు సత్యనారాయణమ్మ గారు ఏం చేశారంటే హైదరాబాద్ వాళ్ళు అమ్మ అసలు బయటకు ప్రారంభించాలి అలాగే ఉంటారని నాకు తెలియకుండా తలుపు తీసి నన్ను లోపలికి ఏంటి తలుపేసేసారు నాకు కంగారు సడన్ గా నా తలంపు అంటే ఏంటంటే ఉషక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు మనతో మాట్లాడతారు నాన్నగారు సడన్ గా తలంపు వచ్చింది ఉషక్ అసలు ఆ వచ్చేటప్పుడు నాన్నగారు అసలు నన్ను చూసిన వెంటనే వాళ్ళని పక్కకు కూర్చోమని లక్ష్మి వాళ్ళు వదిలి పక్కతో ఇలా రమ్మాలి ఇలా ఇలా వచ్చి కూర్చో అని చెప్పి ఇంకా అసలు ఎంత ప్రేమగా పలకరన్నమాట పలకరించిన తర్వాత నాన్నగారు గారెలు తెమ్మన్నారు నన్నే మగోళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ గారు బారిని అడిగి ఆ భయం పోగొట్టడం అనమాట తెమ్మన్నారు తినమన్నారు నువ్వు తిను గారి అని అందరికి పెట్టారు మళ్ళా రెండో గారి అమ్మా అని ఆఖరిని బయటికి వెళ్ళేటప్పుడు సార్ నేను డబ్బు పెద్దవాళ్ళు వాళ్ళు ఉండగా నన్ను మాట్లాడతారా నాతో మాట్లాడతారా అనుకున్న దానికి నాన్నగారు లేచి ఇంక అందరూ బయట కూర్చున్నారు కదా ఎదురు చూస్తున్నారు బయటకు వెళ్ళిపోదామని తలుపు తీసాను సార్ తలుపు పక్క వచ్చాను అనమాట ఒక అడుగు బయటకేసి మళ్ళీ ఒక అడుగు వెనక్కేసి కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు చేసి ఇప్పుడు శాంతిగా ఉన్నావా అని అడిగారు సార్ ఇంకా ఏడ్చాను అసలు సార్ నా తండ్రిని నేను ఎంత భేదంగా చూసుకున్నాను అసలు అని డబ్బులు ఉండటం లేకపోవటం భగవంతుడికి ఎక్కడ అసలు అని అంటే ఎంత ఆలోచించాను నా తండ్రిని అసలు అని
అని ఇంక ఎంత ఏడుపు అసలు ఉషా అంటే మన మనలో భావాన్ని ఎలా విశ్వాసం కలిగించడానికి ఎలా చేసుకొచ్చారు
ఎలా చేస్తారు బాబోయ్ అసలు ఎంత పర్సనల్ కేర్ అంటే ఒక్కొక్కళ్ళకి
మాటే అంటున్నాను అసలు అందరం సమానం కదమ్మా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు కదమ్మా అసలు
అవునంటే అంటే అంటే మన మన మనకి తెలియనితనాన్ని మన బుద్ధిలో ఏమన్నా దోషం ఉన్నా లేకపోతే మన థింకింగ్ లో ఎక్కడన్నా రాంగ్ ఉన్నా అది అంటే బయటికి చెప్పకుండా మనల్ని నొచ్చుకోనివ్వకుండా ఏ ఆ సందర్భం క్రియేట్ చేసి అది బయటికి తీసేసారంటే
అవును అలా చేస్తే అసలు మళ్ళీ ఎప్పుడు ఆ తాళంపు రాలేదు శస్త్రాన్ని మళ్ళా బయటికి తీసమ్మా అదే అంటారు చూడమ్మా పెద్ద పెద్ద బండరాళ్ళను కూడా గురువు కరిగించేస్తాడు
సునాయాసంగా ప్రెసెన్స్ లో చేసేస్తాడు అంటే
చేసేస్తారు నాకు అదే అనిపిస్తుంది అసలు పెద్ద పెద్ద బండరాళ్ళని సగం కరగబెట్టేశారు నాన్నగారు నాన్నగారు అనేవారు కొబ్బరికాయ మొదటి నుంచి తీయటం కష్టం తర్వాత ఈజీగా వచ్చేస్తాయి నిజంగా ఇప్పుడు సాధన మనం కరెక్ట్ గా చేసుకుంటే నాన్నగారు చెప్పినట్టల్లా కృషి పెంచుకున్నామా మనం కృప కోసం ఆలోచించడం మానేసి మన చేతిలో ఉన్న కృషి మనం చేసుకుంటా ఎలా వెళ్ళిపోతే ఈజీగా గడపలు దాటినట్టు దాటిగలుగుతాం గడపలు దాటినట్టు దాటేస్తాం అక్కడ మధ్య మధ్యలో గొప్పలు తగులుతాయమ్మా తగిలిన ఆకూడదు మన గమ్యాన్ని చూపించారు కదమ్మా నాన్నగారు అక్కడ
అంటే ఒకటి అంటే లోపల మీరన్నట్టు మనం ముందుకెళ్లే కొలిది ఏమవుతుందంటే ఎంతో కొంత అంటే మనం ఎంత అర్హత సంపాదించామో అంతకి అనుగుణంగా టెస్ట్స్ వస్తాయి వస్తాయి అది దాచగలిగితే ఎందుకంటే అన్ని వదులుకోగలిగితే కదా అది సత్యం
అవునమ్మా
అంటే ఇది అసత్యం ఇది అసత్యం అని మనకి క్లారిటీ ఎప్పటికప్పుడు ఉండాలండి
అవును కావాలి
ఏది సత్యం అనుకుంటామో అక్కడ ఆగిపోతాం అంటే
అవును అవును అంటే
అదే అన్నారు మాయా ఎంత భయంకరంగా ఉంటుందంటే అదే అన్నారు ఇప్పుడు ఒక గొయ్యి ఒక ఇబ్బంది వచ్చి అయ్యి బాబోయ్ ఈ సమస్య తొలగించుకున్నాం బాబోయ్ ఇబ్బంది నుంచి బయటపడ్డాం అనుకుంటామంట ఇంకో వేషం వేసుకుని మారు వేషం వేసుకుని ఇంకా రుచికరంగా కనిపించేలాగా అది మనకు ఎదుర్కొంటూ వచ్చి కనపడుతుందంట అయ్యి బాబోయ్ చాలా బాగుంది ఫోన్లే సమస్యలన్నీ పోయినాయి ఇదేదో ఇది ఇది కరెక్ట్ ఇది బాగుంది అని ఎంజాయ్ చేస్తామంట ఉన్న గొయ్యి కన్నా పెద్ద గొయ్యి అంటది
అదే అదే
అందుకే నా మాయన ఎవరు దాటలేరు అన్నది అందుకే ఆంటీ
నాన్నగారు మూడు మాటలు చెప్పారు ఈ నువ్వు సాధనలోని అభివృద్ధిలోకి రావాలంటే లేదా ఈ మూడు నేర్చుకుంటున్నావు అని చెప్పి నాన్నగారు చెప్పాను కానీ మనకి ఏదో దేహం వచ్చిందంటే ప్రారంభం తప్పదమ్మా అసలు అక్కడ తప్పలేదమ్మా విధి అని చెప్పారన్నమాట ఓర్పుగా భరించడం నేర్చుకో ముందు దాన్ని ప్రారంభాన్ని రెండోది ఏంటంటే దైనందిన జీవితంలో నీ దినచర్యల వ్యక్తీభావం పలచబడేటట్టు చూసుకోమ్మా అక్కడ వ్యక్తీభావం పలచబడేటట్టు చూసుకో అక్కడ మళ్ళా మూడోది ఏంటంటే ప్రపంచం మాయనే స్ఫురణ కలిగి ఉండమ్మా ఎప్పుడు కూడానే
చాలా బాగుంది
మాయ అని చెప్పి ఆ స్ఫురణ కలిగి ఉండాలమ్మా ఎప్పుడు నువ్వు అక్కడ ఈ మూడు నీ దిన దైనందిన జీవితం జీవించుకుంటా వెళ్ళిపోయానుకో నీకు అసలు జ్ఞానం మాట కానీ జ్ఞానం గురించి కానీ నీకు అసలు ఆలోచన వద్దమ్మా అసలు అని అక్కడ నీ పని నువ్వు చేసుకెళ్ళిపోయి
సహజంగా
అయిపోతుంది అమ్మ ఇంకా అక్కడ అసలు అని అసలు నీకు ఈ ప్రయాణంలోనే శాంతి ఆనందం వచ్చేస్తుందమ్మా లేదా అసలు ఎక్కడ పోయి చెప్పలేదు మొట్టమొదటి ఏంటి ప్రారంభాన్ని ఓర్పుగా సహనంగా భరించడం నేర్చుకో ఉషా అక్కడ ప్రారంభాలు అందరూ అనిపిస్తున్నాం చిన్నదో పెద్దదో అక్కడ ప్రతి ప్రేమ వచ్చింది కాబట్టి కానీ చూడు పెద్ద పెద్ద బండరాళ్ళు అంటాళ్ళు తలుపు సందు నొక్కి అలాంటి ప్రారంభాలను కూడానమ్మా నాగాండి దాన్ని శాంతిగా సహనంగా భరించే శక్తి నాన్నగారు ఇచ్చి నడిపించినారమ్మా
ఎక్కడ
అలా ప్రతి పెద్ద పెద్దలోంచి కూడా ఈ రోజున శాంతిగా జీవింపచేస్తున్నారు ఎప్పుడైనా మనసు కదిలినా మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు ఎందుకంటే మన కాబట్టి కదలకుండా ఎలా
ఉంటుందమ్మా
అది వచ్చేస్తుంది అది ప్రారంభాన్ని మనం ఓర్పుగా సహనంగా భరించాలమ్మా అని రెండోది ఏంటంటే వ్యక్తి భావన పలసబడాలి అన్నారు ఆ వ్యక్తి భావన పలసబడాలంటే నీ దేగతమే నేనే కదమ్మా నాకు ఉషామనకి
అంటే అంటే
మన పనిలోని ఇప్పుడు ఆ మాటలోని చేతలోని అన్నిటిలో కూడా ఇప్పుడు నేను చేస్తున్నానన్న దగ్గరల్లా కూడా భగవంతుని పెట్టుకోవటం మనం అక్కడ భగవంతు ఉండటం వల్ల మాట్లాడగలుగుతున్నానా లేదా నా తెలివితేటల వల్ల మాట్లాడుతున్నాను ఉషా నేను ఇక్కడ ఇస్తేనే కదా ఆయన శక్తే కదమ్మా మాట్లాడిస్తుంది. ఆ శక్తికి ఒక్కొక్కసారమ్మా నాన్నగారు చెప్పారు ఈశ్వర సర్వభూతానం వృద్ధే తేర్జుని తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అని ఈ శ్లోకం చదివి నాన్నగారు ఏమని చెప్పారంటే మన అందరి హృదయాల్లోని ఈశ్వరుడమ్మ అంతర్యామిగా ఉండి బొమ్మలను ఆడించినట్టు ఆడిస్తున్నాడు, మనం అందరం బొమ్మలం అని ఇప్పుడు ఎక్కడుండి ఆడిస్తున్నాడు అని వెతకటం నేర్చుకోండి. ఈ మాటను అరగంట సేపు చెప్పారు షా మాకు కూర్చోబెట్టి ముందుగానే ఎక్కడుండి ఆడిస్తున్నాడు వెతకటం నేర్చుకోండి మీరు ఆడ ఎక్కడున్నాను అందరి హృదయాలు అంతర్యామిగా ఉన్నానన్నాడు. మీ పేగుల్లోనే ఉన్నానని చెప్పలేదు అంతర్యామిగా ఆ పేగులకు కూడా ఈ పరమాత్మ ఉంటేనే కానీ కదలవు కదమ్మా మనకి అన్నిటికీ ఆధారం ఆయన కదమ్మా మనకి అక్కడ ఆధారం ఎక్కడుండి ఆడిస్తున్నాడు అని వెతుక్కోవటం అలా వెతకటం మొదలు పెట్టిండమ్మా మీకు ఈ వెతకటం వలన మనకు కూడా ఏకాగ్రత వస్తుంది. ఈ వెతకటం ఎలాంటిదంటే మీకు ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి జేబులో డబ్బులు ఉన్నాయి వెంటనే తీసి వస్తువు కొనేసుకుంటాం అదే జేబు బ్యాంకులో అనుకోండి టైం పట్టేస్తుంది బ్యాంక్ వెళ్ళాలి తెచ్చుకోవాలి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వెతకటం ఇచ్చారనుకోండి మీకు జేబులో డబ్బులు ఉంటే వస్తువు కొనుక్కోవటం ఎంత తేలికో అలా సద్వస్తువు దగ్గర చేరుకోవటం అంత తేలిక అయిపోతుంది మీకు. మీరు ఇంకెక్కువ చెప్పుకుంటానే ఉండండి ఎక్కడుండి ఆడిస్తున్నాడు మన హృదయంలో ఉన్నానన్నాడు కదా ఎక్కడుండి ఆడిస్తున్నాడు ఎత్తేనా అక్కడ ఆయన కాంతి చూస్తే వేలాది సూర్యుడి కాంతి అంటున్నాడు అక్కడ మళ్ళానే ఎంత కాంతి మంద అసలు మన దేహాలన్నీ జ్ఞాన భాండారాలు అమ్మ అసలు అనే
అవునండి అవును అంటే కేవలం బాడీ తాదాప్యంతో ఎంత మహత్తరమైన వెలుగుని మనం మిస్ అవుతున్నామో మనకు అర్థం
అది ఇక్కడ అసలు అయితే అసలా ఈ విల్లా అని కూడా ఉన్న జీవరాశులు తెలవదు కదా ఉష
తెలియదు కదా
మా మానవుడికే కదా ఇచ్చాడు అదే
మానవుడికే సాధ్యము పోనీ మానవులుగా పుట్టిన అందరికి ట్రూత్ ఎవరికి ఎవరు ఏర్పడుతుందండి
అంటే
ఒక మహా ఇప్పుడు మహాపురుష సంశ్రయం లేకుండా అసలు ఎన్ని పుస్తకాలు చదివితే సాధ్యం అంటే లోపల అనుభూతి
అయ్యి బాబాయ్ అసలు ఒక మహాజ్ఞాన అనుభవజ్ఞుడు వచ్చి చెప్తేనే కానీ అసలు ఎవరికి అర్థం కాదమ్మా
అర్థం కాదండి కాదు
అర్థం కాదమ్మా అసలు ఇవాళ ఇలా మాట్లాడుకుంటుంటే ఆ పవిత్రమైన మాటలు ఎటువంటి భగవంతుడు భూమి మీద తిరిగాడు మనకు బోధించారమ్మా ఇలాంటి
మాట్లాడుతున్నాడు అంటే భగవంతుడి కింద వ్యక్తం అయినా కూడా మనం కొంచెం భయంతో కాస్త దూరం మెయింటైన్ చేద్దాం అంటే ఆ వ్యత్యాసం లేకుండా మనము ఆయన వేరు కాదన్నట్టు మనతో మెసలడం వల్ల అతి సన్నిహితంగా మనల్ని ఫీల్ అవనిచ్చి ఎంతో చనువిచ్చి మనల్ని అంటే చాలా ప్రేమగా తీసుకెళ్లారంటే
అవునమ్మా అక్కడ సన్నిహితం కూడానమ్మా ఉష చైతన్యమే కదమ్మా అదే
అవునండి అవును
అటు ఆ రూట్లో వచ్చేసారు నాన్నగారు
అంటే అటు నుంచే వచ్చారు
అటు నుంచి వచ్చేసారు అనమాట అటు నుంచి చైతన్యం రూట్లో అటు నుంచి లోపలికి ఏమైనా సరే మనకి ఆ తిప్పాలని పాపం ఎంత ప్రయత్నం నాన్నగారు
అంటే లోపల పుల్లు పుష్ కూడా ఎంత అందంగా చేశారంటే మనకి అసలు ఒత్తిడి తెలియలేదండి
అవును అవును అసలు తెలియదు భగవాన్ మాట్లాడు నాలుగు మాటలు అది చిన్న చిన్న ఇష్టమే భగవాన్ దృష్టి మారవాలి అంటారు భగవాన్ ఇమే మర్చిపోయి మూడు గుర్తున్నాయి ఒక ప్రారంభం అన్నానేమో ఓర్పు
ప్రారంభం వ్యక్తి భావన పలచపడేలాగా మన మాట చేత క్రియ ఉండాలి
బాగుండాలి. మూడోదేమో మాయ ప్రపంచం మాయని స్ఫురణ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా
మరుపు రాకూడదు.
భగవాన్ అంటారు చూడు ఆ ఎరుకు మరుపు రాకూడదు అంటారు భగవాన్ మాట నాకు హైయెస్ట్ ఇష్టం అది బాగానే ఆ ఎరుకు మరుపు రాకూడదు అంటారు ఎప్పుడు భగవాన్ అంటే అది ఉండటం వల్లే జరుగుతున్నాయి ఇవన్నీ అది ఉండటం వల్లే వాళ్ళు నేను మాట్లాడగలుగుతున్నాను. ఓసా అక్కడ అది అనేటప్పటికీ ఆ బ్రహ్మభావం స్ఫురించాలమ్మా మనకి అది అంటే అక్కడ బ్రహ్మభావం ఇంకా అక్కడ రూపనామాలు ఏమీ లేవమ్మా అసలు అని అక్కడ అంటే మనం చూడలేకపోవచ్చు కానీ భగవంతుడు భావన బల భక్తి రుత్తమ్మా అన్నారు అక్కడ భావించుకుందామమ్మా అలాగా ఆ భావన ఆ బలం చేకూర్చుకుంటామంటే అదే ఉత్తమమైన భక్తి అన్నారు కదమ్మా నాన్నగారు భక్తి ఎలా వస్తుందంటే చెప్పారు చూడు అలాగే అదే కదా ఉత్తమమైన భక్తి అసలు అని ఆ భావాన్ని పెంచుకోవటం మనం ఆ స్ఫురణ ఆ వర్ష అక్కడ ఉనికి అంటారు భగవాన్ ఆ ఉనికి అనేది ఒకసారి సత్సంగంలో ఉషా ఈ ఉనికి నాకు ఒక మాట ఏదైనా స్ఫురణ కలిగించారనుకో నాన్నగారు. అది 4 రోజులు వారు సత్సంగం ఇంకా అదే 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 మాట్లాడేసింది అనమాట పాలకులు. అంటే నాన్నగారు చెప్పించి ఇవ్వరు అలాగా ఏ ఉషా చెప్పించి చెప్పించి ఆఖరిని మళ్ళానే ప్రాక్టికల్ గా చూపించేవారు అనమాట. ఆ ఉనికి గురించి ఇంకా ఏమనేవారు ఏంటంటే ఆ ఉనికి తప్ప 2 రోజులు మాట్లాడలేదు ఇంకా నా ఇంకా ఉనికి అనమాట. ఆ ఉనికి ఉండటం వల్ల జరుగుతుంది అంటే దానికి ఎంతో స్ఫురణ కలిగింది అనుకో ఆ శాంతి అనిపిస్తుంది అనమాట. అది ఉండటం అడగలుగుతాం అది ఉండటం గలుగుతున్నాము మనం అని అనమాట. అలా
అంటే బ్రహ్మ భావన ప్రాక్టీస్ చేయడం అంటే
అవును ఎందుకంటే ఇంకా బ్రహ్మమే ఇంకా అసలు అక్కడ
బ్రహ్మ భావన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంటే అటు అదిగా ఉంటూ ఉంటే ఇది ఆటోమేటిక్ గా కోల్పోతాం.
అవును
అంటే సత్యంగా మనం ఉండడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసత్యం దూరం అయిపోతూ
ఉంటుంది. అది అది చెప్తారు నాన్నగారు కూడా చెప్పారు మనం భగవాన్ అండి మనం ఏదైతే పొందుదాం అనుకుంటున్నాం నిరంతరం దాని చుట్టూ తిరుగుండి కాంతాన్ని చుట్టూ అది పోగొట్టుకోవాలని అగ్నిలో ఆజ్యం పోసినట్టు అవుతుందండి మీకు. అది అటు తిరగ ఏదైతే పొందాలనుకుంటున్నా చుట్టూ దాని చుట్టూ తిరుగుండి ఆత్మ చుట్టూ చెప్పేవారు కదా నాన్నగారు మనకి.
అవును ఎందుకంటే అహంకారం నువ్వు చుట్టూ తిరుగుతుంటే ఎన్ని జన్మలైనా నువ్వు అక్కడే ఉంటావు కానీ ఆత్మపై పెళ్ళలేవు.
అంతే అవును అవును అవును. దాన్ని నాన్నగారు ఒకసారి చెప్పారు సురేంద్రనాథ్ బెనర్జీ గురించి చెప్తానన్నమాట. అతను దానికి 30 సంవత్సరాలు సేవ చేశాడంటే ఎంత బాగా చేశాడో సేవ. ఆఖరి ఒకసారి మీటింగ్ పెడితే అతను ఎవరు చెప్పు విసిరాడంట. ఆ చెప్పు ఆయన మొహాన్ని తగిలిందంట. తగిలితే ఆయన వంగున చెప్పు తీసి నేను 30 సంవత్సరాలు సేవ చేశాను దేశానికి నాకు దేశం ఇచ్చింది ఇది అని చెప్పి బహుమతి ఇది అని చెప్పి
పెట్టుకుంటాడు. అవును అవును.
అప్పుడు నాన్నగారు చెప్పారు అంటే ఇప్పుడు సేవ చేశాడు నేను పెట్టించుకుని వనా చూడు అహంకారాన్ని పెట్టుకుని సాగు ఆ నేను పెట్టుకుని చేశాడు అనమాట సేవ. ఇప్పుడు మరి చేసినంత వృధా అయిపోయింది కదా ఉషా మరి
ఇక్కడే అంటే
అది అది అక్కడే అన్నాను నేను కాడే వచ్చిందన్నాను.
అందుకే అదే ఇది అందుకే అంటే బ్రహ్మ కర్మ సమాధి అనేది ఇంకా అసలు అద్భుతం అనమాట. అంటే నువ్వు బ్రహ్మము ఇచ్చే ప్రక్రియ బ్రహ్మము పుచ్చుకునేవాడు బ్రహ్మము అయినప్పుడు ఎవరు ఇస్తున్నారు ఎవరు పుచ్చుకుంటున్నారు ఇంకా అహంకారం పెంచుకోవడానికి ఆస్కారం ఇవ్వకూడదు అనమాట.
ఉండదు ఉండదు
ఎందుకంటే అది ఎలాగో అబద్ధం అబద్ధాన్ని మనం పెంచుకోవడం.
అవును అవును అసలు ఉనికి గురించి వరుసగా 4 రోజులు చెప్పేటప్పటికీ మరి దాని క్లారిటీ రావాలి కదా మళ్ళా నా ఉనికి ఉనికి అంటే నువ్వు వాచా వేదాంతంలో చెప్పేచ్చు అంటే చెప్పి మరి నాకు అనుభవం ఉండాలి కదా ఉషా అది ఉషా. 4వ రోజు అయితే ఆ రాత్రి కాలం అనమాట నేను గిరి ఒకటి పూజిస్తాను రోజు ఉషా గిరికి అభిషేకం అయిస్తాను అనమాట. ఆ గిరి దోష సృష్టి అంతా ఆక్రమించేసింది నేను పూజిస్తున్న గిరి మొత్తం సృష్టి అంతా ఆక్రమించింది అనమాట. నేను ఎలా అయ్యానో అంత పెద్దదాన్ని అయిపోయాను ఆకాశం అంతా అంటే గిరి అంత పైకి ఆ వెనకాల వర్ష ఆ ఉనికి వెలుగు ఉందో శాతం ఇంకా అసలు అక్కడ దాని ఆహారంతో గిరి కనిపిస్తుంది అనమాట. మనిషి కనపడలేదు వర్ష అని చెప్తున్నారు అనమాట ఎవరో ఒకరి ఆ ఉనికి ఉండటం వల్ల సృష్టి జరుగుతుంది అని చెప్పారు వర్ష అక్కడ
అద్భుతం.
ఆ ఉనికి ఉనికి అలా వర్ష ఏంటంటేనే నాకు ఒక అలా అనుభవం ఉన్నా లేకపోయినా అనుకోవటంలో పొరపాటు ఏముంది
అది కాదంటే భావంలోనే అయిపోతాం కదా.
అదే అదే నేను అంటున్నాను భావించుకోవటంలో తప్ప అదొకటి ఇంకోటి ఎక్కువ అనిపిస్తుంది వర్ష ఈ జన్మలో మనం ఏమైనా సరే మనం ఎవరో మనం తెలుసుకోవటానికి ఆ రుచి ఒక్కసారైనా చూడాలి అనుకుందాం పోనండి తర్వాత
అసలు ఎందుకంటే అసత్యం వైపు అంటే ఇక్కడ కూడా మనకి ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే లక్షలాది జన్మలు దేహం నేననుకుని భావంలో జీవించేయడం ఆ కండిషనింగ్ పెరిగిపోయి తప్ప అంటే
అవునమ్మా
వాస్తవం ఇది అది నిజం కాదు.
అవును అవును.
అందుకు మనకి అది నిజంగా అనిపిస్తూ ఉన్నా మీరన్నట్టు ఏది నిజమో దాన్నే స్మరిస్తూ ఉంటే నిజమవుతాం కానీ అబద్ధాన్ని స్మరించడం వల్ల మనం అక్కడ అది అవ్వలేం కదా అంటే
అవ్వలేము కాదు సార్ ప్రేమ నేర్చుకోమన్నారు వినయం నేర్చుకోమని నాన్నగారు నాన్నగారు అన్నారు ఇంకా పెట్టు కూర్చుంటే ఎప్పుడు బ్రహ్మ భావం దగ్గరికి వెళ్తాం ఉషా మనం.
అవునంటే అవును అవును
అంటే మనం సత్యం వైపు నడుస్తామంటే ఈ దైవ సంపద అంతా అదే వస్తుందమ్మా
వస్తుంది. ఒకటినంటే మనం భేదభావన కోల్పోయే కొలదీనే ప్రేమ పెరుగుతుంది.
అవును,
భేదం పెట్టుకుని ఎవరు ఎవరిని ప్రేమించలేమంటి,
ప్రేమించలేము అసలు,
అసలు బ్రహ్మ భావంలోనే ఉంది ప్రేమంతా.
అవును అవును, బ్రహ్మభావంలో మామూలుగా అయితే నటించిన ప్రేమ అవుతుంది దోష అక్కడ.
అవును అవును ఆంటీ, అవును
నటించిన ప్రేమ అవుతుంది అక్కడ. నీ ఎదురుగుండా ప్రేమిస్తాను, నీ తర్వాత ఏమో విమర్శ చేస్తాను.
అవును అక్కడ అక్కడి నుంచి వచ్చింది మాత్రమే సహజంగా ఉంటుంది ఆంటీ.
అవును అవును, అక్కడ అది సహజం అనమాట. అదే భగవాన్ దృష్టి మారవలే అంటారు కదా ఆయన, ఏంటంటే పొట్టి పచ్చరిగా మాటలు చెప్తారు ఆయన, అది అలాగే గర్జించారు బాబాయి. ఆ దృష్టి మారవాలి అన్నదానికి నాన్నగారు చూడు దైనందిన జీవితం, ఆ నేను దగ్గర భగవంతుని పెట్టమన్నారు. నేను దగ్గర నాన్నగారు అనేవారు చూడు, గుర్రం ముందు బండి వెనకాల ఉంటే సాఫీగా వెళ్తుంది, బండి ముందు గుర్రాన్ని వెనక పెట్టారనుకో పల్టీ కొడుతుంది. అలాగే భగవంతు ముందు మీరు వెనకాల ఉన్నారనుకోండి, మీ జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతుంది అని చెప్పేవారు కదా నాన్నగారు మనకి. అలా ఏంటంటే ఆ దృష్టి మారవలే అన్నారు, మన దేహ దృష్టిని ఆత్మ దృష్టిగా మార్చుకోమంటున్నారు భగవాన్. ఇక్కడ ఆత్మ ఉండటం వల్లే పని జరుగుతుంది, ఆత్మ ఉండటం వల్లే మాట్లాడగలుగుతుంది, అంత ఆత్మ దృష్టి అనమాట, ఆత్మ భావన నిజంగానే. అది లేకపోతే మనం అందరం శవాలే కదా అమ్మ ఉష, ఎన్ని శవాలే కదా,
అంతే కదా. అంటే అంటే తప్పు తప్పుకోవడం శవం అయిపోతాము ఒకరోజు, అసలు ఎంత ఎంత మాయ కాకపోతే ఆంటీ. ఇప్పుడు ప్రాణం తప్పుకుంటే 24 గంటలు దేహాన్ని ఇంట్లో ఉంచం కదా,
అసలు కాఫీ నాన్నగారు చెప్పారు కదా.
అంటే భయపడతాము, ఎప్పుడు వదిలించేసుకుందామని చూస్తాం.
అవును అవును,
అంటే అదే శరీరం, అదే శరీరం నువ్వు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఆ శరీరంతో ఉండి అది నిజమనుకున్నా, ప్రేమించాననుకుని వ్యామోహం చెంది రకరకాల అంటే ఈ అంటే రియాక్షన్స్ గురయ్యి లేకపోతే బంధం పెట్టుకుని ప్రాణం ఇలా తప్పుకోగానే ఏం మార్పు
వస్తుంది.
సో జీవితం అంతా మాయలో జీవించామని అప్పుడు దాకా కూడా మనకి తెలియదు కదా. అప్పుడు కూడా తెలియదు అంటే, కేవలం నాన్నగారు చెప్పడం వల్లే మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి.
అవును, లేకపోతే అసలు మనసు అంటే ఏంటో, ఇంద్రియాలు అంటే ఏంటో మనకు తెలుసా అసలానే.
అందుకే మీరు ఆ థర్డ్ పాయింట్ చెప్పారు చూడండి, మాయ నిజం కాదు అనే అస్తిత్వం.
అవును,
స్ఫురణ స్ఫురణ
స్ఫురణ కలిగి ఉండాలన్నారు ఇప్పుడు కూడానమ్మా, స్ఫురణ కలిగి ఉంటున్నారు మాయని ఇక్కడ. అందుకే నాన్నగారు ఇది కూడా చూడు, ఎవరో ఎవరికి ఏమి గారు మంత్రం కింద అనుకోండి, మంత్రం కింద అనుకోండి అని చెప్పేవారు చూడు నాన్నగారు మనకి.
అక్కడ
ఏదైనా కూడా మనం ఏంటంటే మన జీవిత విధానంలో మనం నాన్నగారు చెప్పినట్టల్లా జీవిస్తా ఉంటేనే ఎంతో కొంత సాధ్యం అవుతుందమ్మా. ఇవి లేకుండా ఏ సాధన చేసేస్తా ఉంటే మాత్రం కుదరదు శాస్త్రక్రమం.
కుదరదు అంటే అసలు అంటే ఈ దేహం నేననే భావన నుంచి రాకపోతే, అక్కడ సాధన జరగకపోతే ఇది పై పైన ఈతలతో అందేది కానే కాదు. భగవాన్ మాటలు చిన్న మాటలు నచ్చి చెప్తున్నారు చెప్పండి అంటే.
అదే ఉనికి ఉన్నది లేక అది ఒకటే మంచి బాగా, ఉన్నది లేక ఉన్నానని ఎలా తెలిసింది, ఆ సద్విద్యలో మొట్టమొదటి పాయింట్ అదే. అది చాలా ఇష్టమే, ఉన్నది లేక ఉన్నానని నీకు ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఉన్నదంతా మనం అనుకుంటున్నంత అదే కదా ఉష. అక్కడ అది లేకుండా అసలు నేను ఎలా మాట్లాడగలను ఉష, అసలు మనకి వెనక్కి ఆలోచన రావట్లేదు కానీ అసలు అని అక్కడ.
సరిపోతుందండి
ఒక, కానీ అన్నిటికంటే అసలు ఉష మనకి అర్థం అవ్వట్లేదు కానీ, ఇప్పుడు గుళ్ళోని అన్ని చోట్ల దేవతలు పెట్టచ్చు, ఎవరో పెట్టచ్చు ఆ లింగాలు అవన్నీ, స్వయంగా హృదయంలో భగవంతుడుంటే ఇది ఎటువంటి దేవాలయం అసలు ఉష.
నాన్నగారు ఒక సందర్భంలో ఇది అర్జునుడు బాబోయ్ ఏంటి గోలేంటి, అసలు ఈ దేవుడు 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 అంతటికి కారణం దేవుడు అంటావు, అంతటా ఉన్నది దేవుడు అంటావు, దేవుడు తప్ప భిన్నంగా ఏదీ లేదంటావు, అసలు ఈ దేవుడు ఏంటి, అసలు ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నాడు, అంతటా ఆయన ఉంటే ఎక్కడి నుంచి ఉండి పనిచేస్తున్నాడో చెప్పు కృష్ణ అంటే, నీ హృదయం నుంచే వర్క్ చేస్తున్నాడు, నీ హృదయమే భగవంతుడు అన్నాడంట. అంటేని అదేంటి మరి, మరి మిగతా అన్నీ నేను అక్కడున్నాను వైకుంఠంలో ఉన్నాను లేకపోతే కైలాసంలో ఉంటేని హెడ్ ఆఫీస్ నీ హృదయం, మిగతా అన్ని బ్రాంచ్లు అన్నాడంట. అద్భుతం అనమాట, హెడ్ ఆఫీస్ హృదయం అన్ని బ్రాంచ్ లో హెడ్ ఆఫీస్ లోనే తాళం ఉంది.
కాదు ఉష, అందుకే నాన్నగారు ఒక గంట ఏకాంతవాసం కంపల్సరిగా రోజు చేయమని చెప్పేవారు కదా. ఇప్పుడు ఆ ఏకాంతవాసంలో ఉన్నప్పుడు ఆ లోపల ఉనికి అంతర్యామగా ఉన్నాడు కదా, అసలు ఇది దేవాలయం కదా, అసలు ఆ ఊహల్లో అటు వెళ్ళిపోయామనుకో అక్కడ శాంతి ఆనందం మనకి.
ఇప్పుడు ఈ వైకుంఠం కైలాసం కూడా అక్కడే ఉందంటే మనం బాహ్య దృష్టి వల్ల అనుకుంటున్నాం తప్ప, అసలు అంతర్దృష్టి కలిగితే మన లోపలే స్వర్గం ఉందంటే.
అవును అవును సార్, అంత లోపలే కదా ఆనందం అంతా ఉన్నది.
అందుకే లోపల, అందుకే జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ జాయ్ అని. అంటే ప్రయాణంలో కూడా శాంతిగానే ఉంటాము, శాంతి నిండిపోయి ఉంటాము. అప్పుడు అలా శాంతిగా మనం లోపలికి వెళ్ళగా హెడ్ ఆఫీస్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట.
అవును, కానీ అసలు ఒక నమ్మకం 100% వచ్చేయాలి ఉష. అంతే ఇది దేవాలయం, భగవంతుడు అంతర్యంగా లోపలే ఉన్నాడు అని 100% నమ్మకం వచ్చేయాలి ఉష. అసలు
ఒకసారి
నా దగ్గర ఉండగానే అడిగారు ఒకళ్ళు, నాన్నగారు అందరికి మీరంటే చాలా విశ్వాసం, నాకు అంత విశ్వాసం రావట్లేదు నాన్నగారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అడిగితే అప్పుడు నాన్నగారు చెప్పారు, ఏంటమ్మా అంత విశ్వాసం, పూర్ణ విశ్వాసం ఎవరికి ఉండదమ్మా, పూర్ణ విశ్వాసం ఈక్వల్ టు జ్ఞానం అమ్మది. ఇప్పుడు విశ్వాసం అంటే నమ్ముడు చూడు, ఒక గోడ కట్టాలనుకో ఇటుకు మీద ఇటుకి పెడితే గోడ తయారవుతుంది, అది ఇప్పుడు మధ్యలో ఆపేసావనుకో ఇంక గోడ తయారవుతుందా. ఇప్పుడు నీకు 2-3 పట్టు విశ్వాసం కలిగి తర్వాత జారుతున్నావు అనుకో ఆ గోడ ఎలా తయారవుతుంది, నీ విశ్వాసం పలసపడిపోతుంది ఇంకా నెమ్మది నెమ్మదిగానే. గోడ కట్టడానికి ప్రయత్నం చేయి ఎప్పుడు నువ్వు అక్కడ. ఇప్పుడు కొంచెం విశ్వాసం అసలు దాన్ని పెంచుకో, ఆ రోజుకి ఆ రోజు పెంచుకోవాలి మనం విశ్వాసం. అందుకని ఒక్కసారి అదమ్మా అది దానికి ఏంటంటే ఇజ్ ఈక్వల్ టు జ్ఞానమేనమ్మా, పూర్ణ విశ్వాసం ఇజ్ ఈక్వల్ టు జ్ఞానం అమ్మా.
కరెక్ట్, అవునండి,
అదేనమ్మా అన్నారు. టైం అయిపోయింది
పర్వాలేదు అండి, మీరు భగవాన్ ఈ పొట్టి పచ్చిమిరి వేలు చెప్పేశాక ముగించేయండి.
మళ్ళా మనసు మీద నిఘా భగవంతు, మనసు మీద నిఘా అంటారు కదా, ఇంకా మనసు మీద నిఘా ఇంకెక్కడికి వెళ్తాడు అసలనే. అలా చూసుకుంటా ఉండమంటారు కదా, మనసు మీద నిఘా వేసుకున్నా అలా నిఘా వేసుకోవటం అంటే నాన్నగారు పరిశీలన అన్నారు చూడు ఇందాకనే, మన సబ్జెక్ట్ అంతా మనసుకు ట్రైనింగ్ అన్నారు కదా, ఇదే కదా మా ఇంకా నిఘా వేరు అది వేరు కాదు కదా. అసలు అక్కడ నాన్నగారు ఏంటంటే కిందకి దిగి మన అందరికి అర్థమయ్యేలాగా అన్ని రూట్లలోంచి చెప్పుకొచ్చారు. దాన్నేమో నాన్నగారు భగవాన్ ఏమో ఒక మాటతో చెప్పేస్తారు అనమాట, దాన్ని అక్కడ ఒక మాటతో చెప్పేశారు నాన్నగారు. అదే నిఘా అనమాట, అక్కడ దృష్టి మారవాలి అలా అనమాట. అక్కడ ఆఖరిసారిగా నాన్నగారు మా నాన్నగారు దయ చెప్తున్నాను, నాన్నగారు ఇంకొక వారం రోజులకి శరీరం వదిలి పెడతాను కదా, నేను వచ్చాను గుర్తుందా చుట్టాను
నాన్నగారు
చుట్టాను వస్తేనే. అప్పుడు వచ్చేటప్పుడు ట్రైన్ లో నిద్ర పట్టలేదు అనమాట, చాలా భయం అంటే భయం నాన్నగారు ఎలా ఉంటారా అని భయం భయంగా. తెల్లవారుజాము అంటే అక్కడ కూడా దయ ఎలా చూపించారు, తెల్లవారుజాము కొద్దిగా నిద్ర పడితే నాన్నగారు నేను ఇంకో భార్య భర్తలు ఎవరో కొత్త వాళ్ళు ఇద్దరు వచ్చారనమాట, వాళ్ళు పాద పూజ చేసుకోవటానికి వచ్చారనమాట. వస్తే నాన్నగారికి కుర్చీ వేసి అన్ని పెట్టాను, వచ్చి కూర్చున్నారు. నేను ఆ పెద్ద ఇద్దరితో అన్నమాట, ఇదే ఆఖరి పాద పూజ, ఇంకా పాద పూజలు లేవండి అని చెప్పాను వాళ్ళు అనమాట. చెప్పిన తర్వాత నాన్నగారు తుండిచ్చారు, పట్టుకున్నాను అనమాట. పట్టుకున్నాక వారిద్దరు పాద పూజ చేసుకున్నారనమాట. లేచాక నాన్నగారు ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ఆ శిరస్సు మీద చెయ్య ఎంతసేపు ఉంచారో ఉషన శిరస్సు మీద అలా నొక్కి ఉంచారని. అది ఆఖరి సార్ నాన్నగారు అంటే దేహ పరంగా ఇప్పుడు ఉన్నారు లేకుండా,
కానీ భౌతికంగా బ్లెస్ నిండుగా చేశారనమాట.
నిండుగా చేసి అసలనే అంటే ఆ దయ్యకి ఇంకా అసలు ఏం చెప్పాలో కూడా తెలియదు ఉష. అసలు ఎంత అంటే వాళ్ళ కాడి నుంచి బండీర దాకా నేర్పారు ఉష. అసలు అనే అసలు ప్రతి దాంట్లోనే కూడా ఎలా జీవించాలో, ఇంట్లో ఎవరైతే నేను ఎలా ఉండాలో
అక్షరాలు మన చేతితో పట్టుకుని దిద్దించారంటే.
అవును అవునమ్మా,
కేవలం అక్షరాలు రాయించడం కాదు, దిద్దించారు మన చేతితోటి.
అవును
అంటే మిగతా గురువులకి మన గురువుకి ఉన్న వ్యత్యాసం ఏమో అంటే ఇంకది
అవును అవును. అంటే నేను అందరు గురువులు జ్ఞానంలో జ్ఞానం వచ్చిన వారు అందరూ ఒకటే అమ్మా, కానీ ఇంత కిందకి దిగి చెప్పిన వారు లేరు.
అంటే మన స్థాయికి దిగవలసిన అవసరం లేదంటే, కానీ దిగి మనకన్నా మెట్టు కిందకి వచ్చి పైకి లేపారంటే మనల్ని.
అవునమ్మా అవును. సరే చాలా సంతోషం అమ్మా వర్ష.
ఇలాంటి మీది ఒక సెషన్ కాదు, ఇది బిగినింగ్ అంతే. ఎందుకంటే మీకు ఇంకా చాలా బాండాగారం ఉంది, రెండు గంటలు సరిపోయేది కాదు. కానీ గుమ్మం దాటి బయటకు వచ్చారు కాబట్టి ఇంకా సత్సంగాల్లో మీరు యాక్టివ్ పార్టిసిపెంట్. మరి
గురువు గారు అలాగే అలాగే అమ్మా, కానీ అన్నిటికంటే మనం తరించడం ముఖ్యం అమ్మా వర్ష.
కృప గురించి ఆలోచించక్కర్లేదంటే నిండుగా ఎప్పుడూ ఉన్నదే కృప. మన దృష్టి అటు తప్ప ఇటు రాకుండా మన నిఘా వేసించడం అనేది మన బాధ్యత.
అవునమ్మా అవును.
అది అక్కడ అశ్రద్ధ పనికిరాదు అంటే మీరు అన్నట్టు.
అవును అవును, అజాగ్రత్త పనికిరాదు అని నాన్న చెప్పేవారు కదమ్మా.
అవును అవును. చాలా థ్యాంక్స్ ఆంటీ, అద్భుతం అద్భుతం మీ షేరింగ్.
కాదు మీ అందరూ నన్ను ఉత్సాహపరిచినందుకు మీ అందరికి కృతజ్ఞత చెప్పాలి. నాన్నగారు ఒక్కసారన్నా చెప్పమా అన్నారు, అందుకు మీ అందరినోళ్ళు వాడుకోవడానికి ఒక్కసారి చెప్పించారు, అయిపోయింది. నాన్నగారు బాబు మీరు ఒక్కసారి చెప్పమని నాన్నగారు అందరూ అడిగారు, నిజంగా అందుకే చెప్పాను. నిజంగా నాన్నగారు చెప్పమన్నారు అప్పుడు అన్నారు కదా, అప్పుడు అరుణాచలం చెప్పినప్పుడు కూడా తర్వాత నాన్నగారు అన్నారు, పాలకులు నువ్వు చాలా బాగా చెప్పావు అంట, తెలంగాణ వాళ్ళు చెప్తున్నారంటే. నేను ఎప్పుడు అన్నాను నాన్నగారు మొదట చాలా భయం వేసింది నాన్నగారు, అప్పుడు నాన్నగారు ఉన్న అలా దగ్గరగా మాట్లాడితే అన్ని చెప్పేసిదాన్ని. నాన్నగారు అప్పుడు కళ్ళు మూసుకునండి, నాన్నగారు ఈ నోరు మీరు వాడుకోరా అని అడిగాను నాన్నగారు, అంత మీరే మాట్లాడేశారు నాన్నగారు అని చెప్పాను. నవ్వుకుంటున్నారు
వెరీ బ్యూటిఫుల్.
వేష భాషలు అన్ని కూడా ప్రతి దాంట్లో నాన్నగారు మాత్రం మార్పు తీసుకొచ్చారు ఉష
అన్నిటిలో.
చాలా సంతోషం.
అలాగే అలాగే ఆంటీ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.